कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रिय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो विश्वपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभयश्च कृपासिन्धुभयैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णवेंद की जय। श्री प्रभुपाद की जय। गुरु महाराज सुन जयपतक स्वामी महाराज की जय। సో చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు, కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనం గుడికి వచ్చినప్పుడు మన ఒక బిహేవియర్ ఎలా ఉండాలి, మన ఒక ఆలోచన ఎలా ఉండాలి, గుడిలో ఎవరైతే వస్తారు ఇతరుల పట్ల మన ఒక వ్యవహారం ఎలా ఉండాలి, మనం అపరాధం అనేది చేసుకోకూడదు. చాలామందికి అపరాధం ఏంటి పాపం ఏంటి దాంట్లో ఉన్న డిఫరెన్స్ తెలియట్లేదు. పాపం చేయడం అంటే ఇప్పుడు మనము మాసాహారం చేస్తున్నాం అనుకోండి, లేదంటే ఇతరులకి ఇబ్బంది పెట్టాము ఫిజికల్గా గ్రాస్గా, దానికి పాప అని అంటారు. సో దాని ఒక ప్రతిఫలము మనకి నరకలోకానికి వెళ్తాము, లేదంటే ఒక్కొక్కసారి జపం చేయడం వల్ల పశ్చాత్తాపం చేయడం వల్ల మనం ఆ పాపం నుంచి విముక్తులు కూడా అవ్వగలుగుతాము. కానీ అపరాధం అనేది ఏంటంటే ఎవరైతే వైష్ణవులు ఎవరైతే భగవద్భక్తి చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మన వాకులతోని మన ప్రవర్తనతోని మానసికంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టామనుకోండి అది అపరాధం కింద మారుతుంది. అండ్ ఆ ఒక అపరాధానికి ఎటువంటి పశ్చాత్తాపం చేసినప్పటికీ కూడా మనకి అది వెనకకి వెళ్ళ అంటే దాన్ని మనము ఇచ్చేసుకోలేము. యూ కెనాట్ రెక్టిఫై ఇట్ అన్నమాట. తప్పకుండా ఆ అపరాధం చేయడం వల్ల మనం భక్తి నుంచి దూరం వెళ్ళిపోతాము. రూప గోస్వామి అన్నారు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో నెక్టర్ ఆఫ్ డివోషన్లో, ఈ వైష్ణవ అపరాధం అనేది ఎలా ఉందంటే పిచ్చి ఏనుగులాగా. ఇప్పుడు మీరు ఊహించండి, మీరు చాలా కష్టపడి ఒక చక్కని తోట తయారు చేశారు, ఆ మొక్కలకి నీళ్ళేస్తున్నారు, దాన్ని ఎండ నుంచి కాపాడుతున్నారు, మెల్లమెల్లగా మొక్కలు కొంచెం ముందుకు పైకి వచ్చాయి, పైకి లేస్తాయి. ఇప్పుడు మీకు కరెక్ట్ టైం దాని నుంచి ఫ్రూట్సో ఫ్లవర్సో మీరు తీసుకుంటారు. కానీ అదే సమయం ఒక పిచ్చి ఏనుగు వచ్చి ఆ తోటలో మీరు వదిలేశారనుకోండి, అది ఏం చేస్తుంది, ఆ మొక్కల మీద కాలేసి ఆ మొక్కల్ని పాడు చేసేస్తుంది. అలానే మన భక్తి జీవితంలో కూడా మనము జపం చేస్తాము, ఏకాదశి పాటిస్తాము, ఎన్నో పారాయణాలు చేసుకుంటాము, భాగవతం చదువుతాము, భగవద్గీత చదువుతాము, దర్శన్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్తాము. కానీ ఎప్పుడైతే మనం వైష్ణవ్ అపరాధ చేస్తాము అప్పుడు మన భక్తి లత అంటే మన కష్టంతో పెంచిన భక్తి మొక్క ఒక్క నిమిషంలో పాడైపోతుంది. అందుగురించి భక్తులు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుగురించి వైష్ణవ్ సదాచార్ వైష్ణవ్ ఎటికేట్ మీద ఈరోజు ఈ ప్రవచనం పెడదామని అనుకున్నాను. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి. సో మనం వన్ బై వన్ ఈ పుస్తకం ఈ మాన్యువల్లో ఉన్నది వన్ బై వన్ వెళ్దాము. ఇక్కడ అంటున్నారు ఎలా చైతన్య మహాప్రభు 5 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చైతన్య మహాప్రభు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు గోస్వామిలు. సడగోస్వామికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఐదు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆయన అన్నారు ఎక్కడైతే ఆ తీర్థస్థానాలు హోలీ ప్లేసెస్, ఎక్కడైతే స్వామి విచరించి ఉన్నారు అలాంటి ప్రదేశాలు ఇప్పుడు మాయమైపోయి ఎవరికి తెలియట్లేదు ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి, అలాంటి ప్రదేశాలని ఎక్స్కవేట్ చేయడం. లైక్ ఇప్పుడు అసడ గోస్వామిలు కష్టపడి అంత ఫైండ్అవుట్ చేశారు రాధాకుండ ఎక్కడుంది, శ్యామ్కుండ ఎక్కడుంది. ఇప్పుడు మనం వృందావన్ వెళ్ళినప్పుడు హాయిగా అక్కడ వెళ్ళి ఇది రాధాకుండ ఇది శ్యామ్కుండ మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఆ రోజుల్లో ఎవరికి తెలియదు. ఈ గోస్వామిలు అందరూ ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద వృందావనంలో ఉండి శాస్త్రాలు చదువుతూ దాన్ని వెతుకున్నారు, ఎక్కడుంది ఆ ప్రదేశం, ఎక్కడైతే ఈ పర్టికులర్ లీల అయ్యింది ఆ పర్టికులర్ లీల అయ్యింది. సో ఫైవ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చైతన్య మహాప్రభు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆ తీర్థస్థానాన్ని వెతుకోవడం. సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చారంటే, ఈ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, అన్ని శాస్త్రాలు చదవాలంటే మన ఒక్క జీవితంలో మనం చేయలేము సరిపోలేము. సో అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే, చైతన్య మహాప్రభు అన్నారు మీరు చదవండి, మీరు శాస్త్రాలు చదివేసిన తర్వాత దాని ఒక సారాంశం చిన్న చిన్న పుస్తకాల కింద రాస్తే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంది అది భక్తులు అంటే, రాను కలియుగంలో పుస్తకం చదవాలంటే అందరికీ బద్ధకం. మీ అందరి దగ్గర ప్రభుపాద పుస్తకాలు ఉన్నాయి, రోజు ఎంతమంది చదువుతున్నారు? పాసిబుల్ లేదు. కలియుగంలో అంత ఫోకస్గా అంత ఇంట్రెస్ట్గా మనము చేయలేకపోతున్నాము. సో ఎవరైతే కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, టీచర్ వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చేస్తారు, బాబు నువ్వు మొత్తం పుస్తకం చదవలేకపోతే కనీసం ఈ సమ్మరీ అయినా చదివేసుకో, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంతే వస్తుంది ఎగ్జామ్లో అని. అలానే చైతన్య మహాప్రభు చెప్పారు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేయండి డివోటీస్ కోసం, ఏదైతే ఇంతైనా చదివితే ఇంతైనా ఫాలో అయితే సరిపోతుందన్నమాట. సో ఒక ఇన్స్ట్రక్షన్ శాస్త్రాల్ని చదివేసి దాన్ని ఒక సారాంశాన్ని రాయడం, సెకండ్ ఇన్స్ట్రక్షన్ తీర్థస్థానాల్ని ఎక్స్కవేట్ చేయడం అన్నమాట. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అందమైన టెంపుల్స్ కట్టమన్నారు, ఎందుకంటే ఈ టెంపుల్స్ అనేది ఒక లైక్ వీసా ఇష్యూయింగ్ అథారిటీస్ ఉంటాయి కదా, అంటే స్పిరిచువల్ వరల్డ్కి ఎంబసీ అనమాట. మనం ఏం చేస్తాం, ఎంబసీకి వెళ్తాం, అమెరికన్ వీసా కావాలంటే ఎంబసీకి వెళ్ళి వీసా స్టాంప్ చేపించి వస్తాము. సో ఈ అమెరికన్ ఎంబసీలో ఎవరు పని చేస్తారు, అమెరికాలో ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలానే ఈ టెంపుల్స్ అనేది వైకుంఠ ఎంబసీ, గోలోక బృందావన్ ఎంబసీ అనమాట. సో ఎవరైతే గోలోక బృందావన్లో భగవంతుడితో నివసించారో అలాంటి భక్తులు వచ్చి ఈ టెంపుల్స్లో ఉండి భక్తులందరినీ మళ్ళీ వీసా ఇస్తారు, రండి మాతో పాటు మీరు కూడా ఆధ్యాత్మిక ప్రదేశానికి గోలోక బృందావనికి తిరిగి రండి. సో మీరు ఎంబసీలో ఎంటర్ అవుతే మీరు చూస్తారు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, మీరు అమెరికా వెళ్తే మీరు ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోకూడదు, ఆ ప్రదేశంలో వెళ్ళడానికి రూల్స్ ఏమున్నాయి. ఒకే ఎయిర్పోర్ట్లో కూడా మామూలుగా మనం సామాను చెక్ఇన్ చేస్తే అక్కడే ఉంటాయి, సిజర్ అలౌడ్ లేదు, నైఫ్ అలౌడ్ లేదు, లిక్విడ్ అలౌడ్ లేదు. అలానే ఎంబసీస్లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ మీరు ఎలా వెళ్ళగలుగుతారు, మీకు వీసా కావాలంటే దానికోసం ఈ ఫీ కట్టాలి, మీరు అక్కడికి వెళ్ళాలి. అలానే మనం ఎప్పుడైతే గోలోక బృందావన్ వైకుంఠానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాము, ఈ స్పిరిచువల్ టెంపుల్స్ అనేది ఒక ఎంబసీ లాగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే మోహ మాయ మద మత్సర్య లోభ అహంకారం ఇదన్నీ నాట్ అలౌడ్. చెక్ ఇన్ బ్యాగేజ్లో కూడా అలౌడ్ లేదు, క్యాబిన్ బ్యాగేజ్లో కూడా అలౌడ్ లేదు. ఇది మీరు ఇక్కడే వదిలేయాలి అని ముందే అక్కడ రాసి ఉంటుంది. ఎప్పుడైతే అది మనం వదలగలుగుతామో, భగవంతుడి పట్ల ప్రేమ పెంచేసి భక్తుల పట్ల ప్రేమ పెంచేసి సత్సంగంలో ఉంటామో, అప్పుడు మనకి వీసా స్టాంప్ అయిపోతుంది. సరే రండి మీ పాస్పోర్ట్ తీసుకురండి, ఇప్పుడు మీరు గోలోక బృందావన్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పాను, కరెక్ట్, తీర్థస్థానాన్ని వెతుకోవడం. సెకండ్ శాస్త్రాలని చదివేసి ఇంపార్టెంట్ పాయింట్స్ రాయడం. థర్డ్ టెంపుల్స్ కట్టడం. ఇప్పుడు ఫోర్త్ ఏం చెప్పారంటే, ఆయన ఒక ఎగ్జాంపుల్తో అందరికీ చూపించడం. జస్ట్ లైక్ అంటారు, గుడ్ టీచర్ ఇస్ వన్ హూ టీచర్స్, అ గ్రేట్ టీచర్ ఇస్ వన్ హూ హర్సెల్ఫ్ షోస్ ఇట్ హౌ టు డూ అ పర్టిక్యులర్ థింగ్. ఆచరించి చూపించడం. ఇప్పుడు మీ టీచర్ ఉన్నారు, మంచి టీచర్ ఉన్నారు అనుకోండి, మీకు చెప్తారు ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది, కానీ ఎవరైతే గ్రేట్ టీచర్ వాళ్ళే ఆచరించి చూపిస్తారు ఎలా చెయ్యాలి. సో అలానే చైతన్య మహాప్రభు ఈ గోస్వామిలందరికీ చెప్పారు, మీరు ఆచరించి చూపించండి, మనం చెప్తున్నాము భక్తి చెయ్యాలి, జపం చెయ్యాలి, ఇలా ఉండాలి. ఎలా తెలుస్తుంది ఎలా ఉండాలి? మన ఆచరణలో అది మనం చూపిస్తే దాన్ని ఇమిటేట్ చేయడం ఎంత ఈజీ అయిపోతుంది. మనం పిల్లలకి కూడా మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అంటే వాళ్ళు చెయ్యరు, మనం ఎలా చేస్తున్నాం అది ఇమిటేట్ చేస్తారు. చిన్నప్పుడు కూడా మదరు ఈ చపాతీస్ ఇలా రోల్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా అలానే యాక్ట్ చేస్తారు. నాకు గుర్తుంది మన డివైన్ టచ్ స్కూల్లో కూడా మేము నర్సరీ పిల్లలకి వదిలేస్తాము, వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళ ఆడుకోవచ్చు కొన్ని మాంటెసరీ ఐటమ్స్ ఇచ్చేసి. సో చాలామంది చాలా గర్ల్స్ వాళ్ళ మదర్ని ఇమిటేట్ చేస్తారు ఇలా రోల్ చేయడం. ఆ ఇమిటేట్తో పాటు వాళ్ళ మదర్స్ వాళ్ళ ఫాదర్ని ఎలా తిడతారు అది కూడా ఇమిటేట్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది మాకు తెలిసిపోతుంది. మాకు తెలుసుకోవాలని మాకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ స్టైల్ ఆఫ్ టాకింగ్ ఇలా రా ఇది చే సేమ్ అదే స్టైల్లో ఇమిటేట్ చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తారు, వాళ్ళు వచ్చిన ముందు మాకు అన్నీ తెలుసు వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, ఎందుకంటే మాకు పిల్లలకు బిహేవియర్ వల్ల మేము అన్నీ తెలుసుకోగలుగుతున్నాము. సో అలానే పిల్లలు కూడా జస్ట్ మనని ఇమిటేట్ చేసి ఎంతో నేర్చుకుంటారు. మనం చెప్పింది వాళ్ళు పెద్దగా వినరు, మనం చేసింది వాళ్ళు చూస్తారు. సో అందుగురించి చైతన్య మహాప్రభు ఈ గోస్వామిలందరికి అన్నారు, మీరు ఆచరించి చూపించండి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వైష్ణవ్ ఎటికెట్స్, అంటే ఒక వైష్ణవుల ఆచరణ ఎలా ఉండాలి, అలాంటి ఒక పుస్తకాలు కూడా రాయండి. ఇప్పుడు ఒక్కొక్కసారి భక్తి జీవితంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, జపం చేయండి, భగవంతుడు ఎంత గొప్పవాడు, వేరే భక్తులు ఎలా, కానీ వైష్ణవ్ ఎటికెట్ పట్ల కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ రాయాలి. ఓ వైష్ణవ్ ఒక బిహేవియర్ ఎలా ఉండాలి. ఒక్కొక్కసారి మనం మంచిగా జపం చేసుకోవచ్చేమో, మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అన్నీ చేస్తున్నాం, కానీ ఇతర భక్తుల్ని మనం ఇబ్బంది పెడుతున్నాము మన వ్యవహారంతో, అది మనకి తెలియట్లేదు. సో అందుగురించి ఇలాంటి ఒక పుస్తకం రాస్తే మనము అపరాధం నుంచి విముక్తులు అవుతాము. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే భక్తి జీవితంలో వచ్చినప్పటికీ మనం పాపం అనేది చేయము. మీరు ఎంతమంది అన్ని మర్డర్ చేసి వచ్చారు? లేదా ఎవరు లేరు. దొంగతనం చేశారా? జైల్లో ఉన్నారా? మాసాహారం తింటున్నారు? 99.9% మానేశారు. కానీ పాపం అనేది వదిలేయగలుగుతాము. అపరాధం అనేది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఇస్కాన్లో టెంపుల్లో రావడము, దీక్ష తీసుకోవడం, కానీ అపరాధం అనేది మనం వదలలేకపోతున్నాము. సో చైతన్య మహాప్రభుకి ముందే తెలుసు, అందుగురించి ఆయన గోస్వామికి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కి మీరు వైష్ణవ ఎటికెట్ పైన పుస్తకాలు రాయండి, ఎందుకంటే అపరాధం చి భగవంతుడు ఒక కృప దొరకడము వైష్ణవుల ద్వారా చాలా ఈజీ, షార్ట్ కట్ అనమాట. మనం చేస్తే మనం ఏదో మెట్లు ఎక్కినట్లు ఉంటుంది. ఎప్పుడైతే వైష్ణవాలు చేతి పట్టుకుంటే మనం స్పీడ్లో లిఫ్ట్లో వెళ్ళిపోతాం పైకి. సో ఆ ఒక్క అడ్వాంటేజ్ మనకి కావాలంటే మనం అపరాధం నుంచి దూరం ఉండాలి. అందుగురించి స్పెషల్గా వైష్ణవ్ ఎటికెట్స్ పైన పుస్తకం రాయమన్నారు. అండ్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నారు, బై దర్ ఓన్ పర్సనల్ కండక్ట్ టు షో వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ వన్ ఇన్ ద రినౌన్స్ ఆర్డర్ ఆఫ్ లైఫ్. 6th ఇన్స్ట్రక్షన్ అంటే నేను 5 ఇన్స్ట్రక్షన్ చెప్పేశాను, బట్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ సన్యాసి కోసము, అంటే ఎవరైతే సన్యాస ఆశ్రమని స్వీకరిస్తారు యాజ్ ఎ సన్యాసి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, దాని మీద కూడా వాళ్ళు ఒక పర్సనల్ బిహేవియర్తో ఆచరించి చూపించమన్నారనమాట. సో అఫ్ కోర్స్ మనం ఎవరు సన్యాసి తీసుకోలేదు కనుక మనం ఫస్ట్ 5 పాయింట్స్కి స్టిక్ చేద్దాం. సో ఈరోజు అందుగురించి మనం ఈ వైష్ణవ్ ఎటికెట్ పైన చర్చిద్దాము ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము కమింగ్ టు ద టెంపుల్. మొట్టమొదటి మనం ఎప్పుడైతే టెంపుల్కి ఎంటర్ అవుతాము ఏం చేస్తాం మనం టెంపుల్ ఎంటర్ అయినప్పుడు? ఉషమాదాజీ ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు చెప్పండి? వైష్ణవ ప్రణామం. ఎక్కడ చేయాలి ఆ వైష్ణవ ప్రణామం? సో ఎప్పుడైతే మనం టెంపుల్కి ఎంటర్ అవుతాము, ఫస్ట్ మనం ఆ టెంపుల్ డోర్ దగ్గర వస్తాము, ఫస్ట్ థింగ్ మన హ్యాండ్ డోర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఎక్కడైతే ఆ టెంపుల్ డోర్స్ ఉన్నాయి దాన్ని మనం నాక్ చేస్తాం. ఎందుకు దాన్ని మనం నాక్ చేస్తాము అంటే మనం కృష్ణకి చెప్తున్నాము మేము వచ్చేసాం. ఎలా అయితే మనం ఇంటికి ఎవరింటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ డోర్ బెల్ కొడతాం, అలా లోపలికి వెళ్ళిపోము కదా. వాళ్ళు ఏదో ప్రైవేట్ కాన్వర్జేషన్ లో ఉన్నారు, లేదంటే ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదో పనిలో ఉన్నారు, కనీసం మనం చెప్పాలి కదా మేము వచ్చామని. అలానే రాధాకృష్ణ అక్కడ ఉన్నారు గర్భగుడిలో, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారేమో, బిజీగా ఉన్నారేమో, మనం నాక్ చేసినప్పటికి మేము వస్తున్నామంటే ఆహా వచ్చారు అని ఒకసారి మన వైపు చూస్తారనమాట. సెకండ్ థింగ్ ఇస్, మనం అక్కడ ఎంటర్ అయిన ముందే అక్కడ చాలా మంది వైష్ణవాలు ఆల్రెడీ ఉన్నారు. సో అందరు వైష్ణవాల్ని కూడా మనం ప్రణామం చేయాలి. సో ఫస్ట్ నాక్ చేస్తాము, సెకండ్ మనము నమస్కారం పెడతాం. సో ఆ నమస్కారం పెట్టినప్పుడు వాంఛా కల్పతరూభయస్య కృపా సింధూభయేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఇక్కడ ఉన్నట్లువంటి అందరు వైష్ణవాల్ని నేను మనస్ఫూర్తిగా ప్రణామం తెలిపిస్తున్నాను అని చెప్తూ మనం లోపలికి ఎంటర్ అవుతాం. దెన్ ఫస్ట్ థింగ్, మనం లోపల ఎంటర్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, శ్రీల ప్రభుపాద దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆయన వైష్ణవ శ్రేష్ఠ, ఆయన మన గురుగారు, ఆయన మనకి దారిని చూపించారు. సో అందుగురించి హిందీలో కూడా ఒక దోహా ఉంది కదా, గురు గోవింద్ దోనో ఖడే కాకు లాగు పాయ్ బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయ్. సో ఎవరైనా ఒకరు అడుగుతున్నారనమాట, గురు అండ్ గోవింద్, గురు అండ్ కృష్ణ ఇద్దరు ఉంటే ఎవరికి ముందు నమస్కారం పెట్టాలి అని డౌట్ అనమాట. తర్వాత దానికి ఆన్సర్ చెప్పారు, అఫ్ కోర్స్ గురువుకి పెడతాను కదా, ఎందుకంటే గురువు లేకపోతే నాకు కృష్ణుడు ఉన్నాడని ఎవరు చెప్తారు. అసలు నా ముందు కృష్ణుడు వచ్చి నిలబడినా కూడా తన కృష్ణుడే అని గ్యారంటీ ఏంటి, గురువు పతాయ్, గురువు చెప్తారు ఇతనే కృష్ణుడు అంటే అప్పుడే కదా నాకు తెలుస్తుంది, అందుకోసం నేను ముందు గురువుకి దండం పెడతాను. సో అందుగురించి మనం మొట్టమొదటి శ్రీల ప్రభుపాద దగ్గరికి వెళ్తాము, ఆయనకి నమస్కారం పెడతాము. ఇప్పుడు చాలాసారి టెంపుల్ కరెక్ట్గా ఫామ్లో ఉందనుకోండి, మనం నమస్కారం రైట్గా పెట్టేస్తాము. కానీ కొన్ని టెంపుల్స్ స్క్వేర్గా ఉంటాయి, కొన్ని రెక్టాంగిల్గా ఉంటాయి, కొన్ని టెంపుల్స్లో ప్రభుపాదకి మిడిల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మన టెంపుల్ సైడ్లో ఉంది, కొన్ని టెంపుల్స్ మీరు చూస్తే ఎగ్జాక్ట్గా సెంటర్ లైన్లో ఉన్నారు, డిటీస్కి ఆపోజిట్లో. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, ఈ సైడ్ నుంచి ప్రణామం చేయాలా లేదంటే ఆ సైడ్ నుంచి ప్రణామం చేయాలి. సో మనం ఎటువంటి కన్ఫ్యూజన్ పెట్టకుండా ఎప్పుడైనా మనం శ్రీల ప్రభుపాదకి ప్రణామం చేస్తే ఆయన మన లెఫ్ట్ సైడే ఉండాలి, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు శ్రీల ప్రభుపాద ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్ శ్రీల ప్రభుపాద వైపు ఉండాలన్నమాట. అలా మనం ప్రణామం చేయాలి శ్రీల ప్రభుపాదని. అండ్ శ్రీల ప్రభుపాదని మనం ప్రణామం చేసినప్పుడు మన ప్రణామంత్రం, నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని, నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి తారిణి. కరెక్ట్. సో మనం ఈ ప్రణామం చేస్తాం. అండ్ హార్ట్ఫుల్గా శ్రీల ప్రభుపాదని థ్యాంక్ యూ చెప్తూ, మన కృతజ్ఞతలు తెలిపిస్తూ, ఎందుకంటే మీరు లేకపోతే మాకెవరి దారి చూపిస్తారు, మా కృష్ణుడిని ఎవరు చూపిస్తారని ఒక్కసారి ఆయన కృతజ్ఞతలు తెలిపిస్తూ అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాం. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే కృష్ణకి ప్రణామం చేసినప్పుడు కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎప్పుడైనా ఏ టెంపుల్స్లో అయితే గోర్నితాయి ఉంటారనుకోండి, ఫస్ట్ గోర్నితాయి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత లైక్ ఇప్పుడు మన బృందావన్ టెంపుల్ ఉంది, ఫస్ట్ గోర్నితాయి, తర్వాత కృష్ణ బలరాం, తర్వాత రాధాశ్యామ్ సుందర్. అలానే మనం రాధాశ్యామ్ సుందర్ని లాస్ట్, ఫస్ట్ ఇటు వెళ్తూ రావాలన్నమాట. సో చైతన్య మహాప్రభు గోర్నితాయి విగ్రహాలు ఉంటే ఫస్ట్ వాళ్ళని ప్రణామం చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రణామం చేసినప్పుడు భగవంతుడు కూడా మన లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. నేను చాలాసారి మన టెంపుల్లో కూడా గమనిస్తున్నాను, ఈ డోర్ నుంచి వచ్చిన వాళ్ళు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రణామం చేసేసుకుంటారు, లేదు ఎప్పుడు ఇలానే వెళ్ళాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రణామం చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రణామం చేసినప్పుడు ఎలా ప్రణామం చేస్తారు, అది ప్రణామం మంత్రం చెప్తారు. కానీ లేడీస్ వాళ్ళు ఎలాంటి ప్రణామం చేయాలి, పంచాంగ ప్రణామం. లేడీస్ పంచాంగ ప్రణామం చేస్తారు, జెంట్స్ అష్టాంగ సాష్టాంగ అష్టాంగ ప్రణామం చేస్తారు. సో పంచాంగ ప్రణామం అంటే మన రెండు నీస్, మన రెండు చేతులు, మన ఛాతి ఎలాగో టచ్ అవ్వదు కదా భూమిని, మన ఫోర్ హెడ్. సో ఇక్కడ ఏమైంది, 1, 2, 3 మన పాదాలు. అండ్ ఆల్సో మన మనసుతోనే, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం మనసులో ఇంకేదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, అది ప్రణామం అవ్వదు. పంచాంగ ప్రణామం కంప్లీట్ అవ్వాలంటే మన వాకులతోనే కూడా, మన నాలుకతో ప్రణామ మంత్ర చెప్పాలి. మన మనసులో మనం ఏం ఊహించాలంటే, స్వామి ఒక పాద పద్మాలు నా శిరస్సు మీద నేను ధరిస్తున్నాను అని ఇలా మన మనసులో ఊహిస్తూ ప్రణామం చేయాలి. చాలామంది షార్ట్కట్లు ప్రణామం చేస్తారనుకోండి, మన ఇస్కాన్ డివోటీస్ మిస్ అవ్వారనుకోండి, తప్పకుండా అలానే చేస్తారు, కానీ మామూలుగా ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతారు. దట్స్ నాట్ ద రైట్ వే. మనం ఫస్ట్ బెండ్ అవ్వాలి, అండ్ దెన్ ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం డివోటీస్ ఫేస్ చేస్తారు మాల బ్యాగ్తోనే. ఆ నిమిషం మాల బ్యాగ్ ఏం చేయాలి? అది నెలలో అది మన మెడలో ఇలా వేలాడుతూ ఉంటుంది. అది ఇలా ప్రణామం చేసేస్తామంటే అది భూమికి తాకుతుంది, అది తాకకూడదు. పొండి అది ఎక్కడ పెడదామని ఒక్కొక్కసారి చోటు దొరకదు. అండ్ ఒకవేళ మాల బ్యాగ్ని మన హ్యాండ్లో పట్టుకొని మనం ఒక చేత్తోనే ప్రణామం చేస్తే అది అపరాధం కింద మారిపోతుంది. రెండు చేతులు కిందకి భూమి మీద తాకాలి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్కసారి ఆ మాల బ్యాగ్ని మీరు పట్టుకొని ఇలా మీ చేతులు పట్టుకొని ఆ రెండు చేతులు ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. అఫ్కోర్స్ అన్నీ ఈ క్లాస్లో ఇక్కడ నేను మీకు మోడల్ చేసి చూపించలేను, కొన్ని టెంపుల్లో మీరు చూస్తూ ఇది చేయండి. సో ఆ రెండు చేతుల్ని ఇలా పట్టుకొని మాల బ్యాగ్ని మీరు రెండు హ్యాండ్స్లో మాల బ్యాగ్ని పట్టుకొని ఈ రెండు తాకాలి, కింద భూమిలో తాకాలన్నమాట. సో దట్ ఈస్ ద పంచాంగ ప్రణామం అన్నమాట, ప్రణామ మంత్ర చెప్పాలి. సో ఇప్పుడైతే మన రాధాకృష్ణ విగ్రహాలని మనం ప్రణామం చేస్తాము. మనం ఏం ప్రణామ మంత్ర చెప్తాము? హే కృష్ణ కరుణా సింధు రాధారాణి, తర్వాత జగన్నాథ్ బలదేవ సుభద్రాకి, నీలాచల నివాసి నితాయ పరమాత్మ జగన్నాథ్ బలదేవ సుభద్రాన్న, ఆ ప్రణామ మంత్రం చెప్పాలి. చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం చెప్పాలి. అలా లడ్డు గోపాలని ప్రణామం చేస్తే ఆ ప్రణామ మంత్రం చెప్పాలి. సో అలా చెప్పి మనందరికీ ప్రణామ మంత్రాల గురించి ఐడియా ఉంది. అలా చెప్తూ మనం ప్రణామం చేయాలి. తర్వాత మీరు ప్రణామం చేశారు, ఇప్పుడు మీరు లేస్తారు. లేచిన వెంటనే ఏం చేస్తారు? విగ్రహాల్ని చూస్తాము. ఈ విగ్రహాల్ని చూడడం కూడా ఒక పద్ధతి ఉంది. దానికి ఇమీడియట్గా దామోదర ఫేస్ వైపు చూడకూడదు, మనం కింద నుంచి చూస్తూ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి యొక్క పాద పద్మాల వైపు చూడాలి. అండ్ వెంటనే అలా ఫార్మాలిటీగానే చూసి మళ్ళీ పైగా ఎలా చూస్తామండి చెప్పారు కదా అని అలా కాదు, మెల్లమెల్లగా. పురాణాల్లో అంటారు మనం మెల్లమెల్లగా స్వామి యొక్క ప్రతి లిమ్స్ పట్లు చూస్తూ చూస్తూ పైకి వస్తే మనం పవిత్రమవుతూ ఉంటాం. ఒక్కొక్క లింబ్ మీద, ఇప్పుడు జస్ట్ పాద పద్మాల మీద చూసారనుకోండి, 10 మిలియన్ లైఫ్ టైమ్స్లో చేసిన పాపాలు పోయాయి. మళ్ళీ కొంచెం నెక్స్ట్ అదొక్క నిమిషం అక్కడ అలా చూస్తూ 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 ఫైనల్గా ఆయన ఒక కమలలోచన, ఆయన ఒక ఐసు, తర్వాత ఆయన ఒక ఫోర్ హెడ్, తర్వాత హోల్ ఫేస్ అని మనం సరిగ్గా చూస్తాం. అందుగురించి కొన్ని ఇస్కాన్ టెంపుల్స్లో అయితే ఈ మధ్యకాలంలో కర్టెన్ ఇలా కాదు, కర్టెన్ ఇలానే లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఓపెన్ చేయడం వల్ల ఎవరు అంటే ఉండలేకపోతున్నారు, ఫస్ట్ చూసేద్దాం ఈరోజు ఎలా ఉన్నారు దామోదర్ అని ఒక్క ఇదన్నమాట, ఆతురత అనమాట. కానీ వాళ్ళు ఇలానే అది ఓపెన్ చేస్తే ఇంకా చాయిస్ ఏమీ లేదు, కాళ్ళ నుంచే చూడాలన్నమాట పైన. సారీ మీ అందరికి ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎందుకో మళ్ళీ ఇది ఏదో అలర్జీ లాగా ఆగట్లేదు. సో ఇలా మనం స్వామి యొక్క దర్శనం చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దర్శనం వరకు వచ్చేసాము. దర్శనం చేసిన తర్వాత ఏం చేద్దాము? ప్రదక్షిణ చేస్తాము, ఫస్ట్ ప్రేయర్ చేయాలి. సో ఆ ప్రేయర్ ఎలా ఉండాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. వందనం అనేది, ప్రేయర్ అనేది ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భగవంతుడి దగ్గర ఆయన ఒక రూపాన్ని చూసిన తర్వాత మనం ఆయన్ని పొగరాలి. స్వామి మీరెంత గొప్పవాళ్ళు, లేదంటే మీరెంత దయనీయుడు, అలా ఆయన్ని పొగరాలి. ఆయన పొగరిన తర్వాత మనాన్ని మనం విమర్శించాలి. కానీ నేను ఇలా ఉన్నాను, నాలో ఎన్ని అనర్థాలు ఉన్నాయి, తర్వాత క్షమాపణ అడగాలి. ఎన్ని జన్మాల నుంచి నేను ఇలా తిరుగుతున్నాను కానీ మీ ధామానికి తిరిగి రావట్లేదు, నన్ను క్షమించండి, నాకు మీ పట్ల కృతజ్ఞత లేదు, మీరు నాకు ఎన్ని చేసినప్పటికైనా నాకు ఎప్పుడూ కోరికలు తగ్గట్లేదు. సో ఈ 3 ప్రాసెస్, ఫస్ట్ ఆయన్ని పొగరాలి, తర్వాత మనల్ని మనం విమర్శించాలి, తర్వాత ఆయనకి మనము క్షమాపణ అడగాలి. దెన్ కమ్స్ ద 4th వన్, మనకి ఇష్టమైన ఫేవరెట్ ఏదో అడగాలి, ఏదో అడిగేయాలి. ఆ 3 మనం ఎప్పుడు మిస్ అయిపోతాం, 4th వన్కే వెళ్ళిపోతాం డైరెక్ట్ కానీ. తర్వాత 4th అడగాలి, థ్యాంక్ యూ కనీసం అడగడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆహా, అడగాలంటే భౌతిక కోరికలు కాదు, అప్పుడు అడగాలి భక్తి ఇవ్వండి, నా ఈ కోరికలన్నీ తీసేసుకోండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తే ఇంకా భౌతిక కోరికలు పెరిగిపోతాయి, స్వామి ఇచ్చేస్తారు కొంచెం అడిగితే ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి, అలా కాదు. నాకు ప్యూర్ డివోషన్ ఇవ్వండి, నాకు భక్తి ఇవ్వండి, మీ పట్ల ప్రేమ ఇంకా పెరగాలి, భక్తులు ఒక సాంగత్యం ఇవ్వండి, జపం చేయలేకపోతున్నాను దానికోసం ఇంకా కాన్సన్ట్రేషన్ పెరగాలని మీరు నాకు దీవించండి అని అలా స్వామిని మనము అడగడం మొదలుపెట్టారనమాట. సో అక్కడికి ఆ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము? పరిక్రమ చేస్తాం. సో పరిక్రమ 3 టైమ్స్ లేదంటే 4 టైమ్స్. మన టెంపుల్ మనం ఎందుకు 4 టైమ్స్ చేస్తున్నామంటే, మన టెంపుల్ గోవర్ధన్ శిల ఉంది. సో మనం ఈ గోవర్ధన్ శిలాని, అంటే మన టెంపుల్లో ఉన్న గోవర్ధన్ శిల భగవంతుడు సనాతన గోస్వామికి ఇచ్చిన గోవర్ధన శిల కాదనుకోండి, కానప్పటికీ మనం అలా ఊహిస్తాము. ఇలా మనం 4 టైమ్స్ పరిక్రమ చేయడం వల్ల గోవర్ధన్ శిల కూడా మేము, గోవర్ధన్ని కూడా మేము పరిక్రమ చేస్తున్నాము అని ఊహిస్తూ మనం 4 సార్లు పరిక్రమ చేస్తాం. అండ్ పరిక్రమ చేసినప్పుడు లోపల ఏమేమి విగ్రహాలు ఉన్నాయి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. మనం ఏదో మార్నింగ్ వాక్ గార్డెన్లో వెళ్ళిన 1 టైం 2 టైం 3 టైం 4 టైం అయిపోయింది 4 టైమ్స్ అలా కాదు. అలా వెళ్తూ వెళ్తూ కూడా ప్రతి నిమిషం లోపల జగన్నాథ స్వామి ఉన్నారు, గిరిరాజ్, తులసి మహారాణి, నరసింహస్వామి. మన టెంపుల్స్లో అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి మన వైజాగ్ టెంపుల్లో. సో ఎన్నెన్నో మీరు ఆ 4th అయ్యే వరకు మీరు అన్ని వాళ్ళని మీరు ప్రణామం చేస్తూ మనసులో చేయాలి. అందుగురించి మీరు చూడండి, పరిక్రమ చేసినప్పుడు కూడా మన భగవంతుడు బ్యాక్ నుంచి వాక్ చేసినప్పుడు కూడా ఆ గోడని కూడా మనము మన టచ్ చేసి మనము చేస్తామన్నమాట. సో ఆల్ డైరెక్షన్స్ నుంచి స్వామి మిమ్మల్ని మేము ఇది చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, లేదంటే మిమ్మల్ని మేము నమస్కారం పెడుతున్నాము అని మనము పరిక్రమ చేయాలి. సో ఇక్కడి వరకు అయితే మన అందరికీ తెలుసు మనం ఎప్పుడు చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం చేసిన మిస్టేక్స్. సో మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం చేస్తాము, ఒక్కొక్కసారి స్వామి ఎదురుగానే గట్టిగా మాట్లాడతాము. అది చాలా పెద్ద అపరాధం అన్నమాట. మనము ఎప్పుడైతే విగ్రహాల ముందు నిలబడి ఉన్నామో మనం గట్టిగా మాట్లాడకూడదు. చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉండాలి. హైదరాబాద్ టెంపుల్లో శ్రీల ప్రభుపాద ఒక రూము పైన ఉంది, 1st ఫ్లోర్లో. ఆ రూమ్ ఎలా తయారయ్యి ఉందంటే, శ్రీల ప్రభుపాద అయిన బాల్కనీ నుంచి టెంపుల్ రూమ్ని చూడగలుగుతారనమాట. సో ఒకసారి అక్కడ శ్రీల ప్రభుపాద డిసైపుల్ ఆనందమయ ప్రభు జపం చేస్తూ ఉంటే, ఆయన చాలా గట్టిగా జపం చేస్తున్నారు మంగళహారతి తర్వాత. సో అప్పుడు శ్రీల ప్రభుపాద బయటికి వచ్చి చెప్పారనమాట, ఇంత గట్టిగా చేయొద్దు, నువ్వు డ్యూటీస్ని డిస్టర్బ్ చేస్తున్నావు, కొంచెం మెల్లగా చేయి. సో ఇప్పుడు మీరు చెప్పవచ్చు, మళ్ళీ దాంట్లో తప్పు ఏంటి, మేము జపమే కదా ఆయన చేస్తారు, ఇంకేం మాట్లాడట్లేదు కదా. కానీ దాంట్లో కూడా ఒక పద్ధతి ఉంది. మనము భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాము, ఆయనతో మనకు ఒక సంబంధం ఉంది, ఆయన అక్కడ స్వయంగా ఉన్నారు, అలా ఆలోచించి ఒకసారి జపం చేయండి, మీ యొక్క వాయిస్లో తేడా వస్తుంది. మీ ఎప్పుడైతే మీరు ఆ కాన్షియస్నెస్లో ఉన్నారు, ఇప్పుడు ఊహించండి మన టెంపుల్లో గురు మహారాజ్ వచ్చారనుకోండి, గురు మహారాజ్ అలా చైర్ మీద కూర్చుని ఉన్నారు, మనమే పక్కనే కూర్చొని జపం చేస్తున్నారు, అప్పుడు మనం గట్టిగా చేయగలుగుతామా? మనం చెయ్యలేము. అప్పుడు ఆ ఫిలాసఫీస్ ఎక్కడికి వెళ్తాయి? గట్టిగా చేస్తే ఉన్న పురుగులు జీవులు అందరూ తరిస్తారు కదా, అప్పుడు మనకి ఏ ఫిలాసఫీ? ఎందుకంటే ఆయన పట్ల ఉన్న ఒక ఆప్యాయత, ఒక రెస్పెక్ట్ అనమాట. అలా ఎలా చేయగలుగుతాం? ఆయన ఉంటే కొంచెం మనం మెల్లగా. అలానే ఎప్పుడైతే మనం గుడిలో ఉన్నామో స్వామి ఎదురుగానే చేయడం మంచిది, దానికి ఒక రిధమ్ ఉండాలి. ఒక్కొక్కసారి ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయినాయి కొందరు ఇలా చేసి గట్టిగా, అంటే ఆ మూమెంట్ కూడా ఎలా ఉంటుంది, అది రెస్పెక్ట్ఫుల్గా, అంటే స్వామి చూస్తున్నారు అని ఊహలో లేరు, ఏదో మన ఇష్టం వచ్చినట్లు మనం చేసేసుకుంటున్నాం. సో మనం అలా చేయకూడదు. సో జపమైనా అది వేరే విషయం, మనం అక్కడ తప్పు చేయమండి. మనం జపం స్లోగానే చేస్తాం, మనం తప్పు చేయడం ఏంటంటే మాట్లాడతాం మనం, అది చాలా తప్పు చేస్తాం అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఒక మాతాజీ అలా వెళ్ళిపోతున్నారు, మీరు ఆవిడ పిలవాలనుకుంటే మీరు వెంటనే గట్టిగా పిలుస్తారు, అరే బోల్ మాతాజీ ఇలా రండి రండి అని చెప్తాం. విగ్రహాలు ముందే అరుస్తాము, తప్పు కదా. సో అదే ఎక్సెప్ట్ అండ్ అంటే దట్స్ ఎ వెరీ అర్జెంట్ సిచ్యువేషన్, ఇంకా తప్పదు మీరు అరవాలంటే మీరు అప్పుడు, అది వేరే విషయం, మీద ఎవరైనా పడిపోతున్నారు లేదంటే ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్. కానీ మామూలుగా ఊరుకు పిలవాలంటే మనం అలా చేయకూడదు. ఆ మాతాజీ దగ్గరికి వెళ్ళి పిలవాలి, రండి టచ్ చేసి ఆ రండి అని. కానీ విగ్రహాల దగ్గర మనం గట్టిగా మాట్లాడకూడదు. ఇంకొక అపరాధం ఏనన్నారంటే, విగ్రహాల దగ్గర ఇంకెవరిని మనము ప్రేస్ చేయకూడదు, పొగరకూడదు. అది మన ఆ అపరాధం మనం చేస్తాము. చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు విగ్రహాలు దగ్గర లేరనుకోండి, కానీ ఆ ఓపెన్గా ఉంది కర్టెన్, మీరు టెంపుల్లో ఉన్నారు, అప్పుడు ఎవరో ఒక మాతాజీ వచ్చారనుకోండి, మీ సారీ బాగుందండి, చాలా బాగుంది, తప్పు అలా ఆ నిమిషం మనం, మీకు అది నచ్చిందనుకోండి ఆ సారీ, మీరు బయట వెళ్తారు కదా సండే ఫీజ్ ప్రసాదంకి, అప్పుడు వెళ్ళి అడిగేయండి, బాగుందండి ఇది ఎక్కడ కొన్నారు. కానీ అక్కడ ఆ మూమెంట్ టెంపుల్లో పొగరకూడదు. ఇక్కడ రాసి ఉంది, అది ఒక అపరాధం అనమాట. స్వామి ఎదురుగా ఎవరిని మనము పొగరకూడదు అనమాట, గట్టిగా మాట్లాడకూడదు. అంటే ఇదంతా మనకి ఎందుకు, దీనికి ప్రత్యేకంగా క్లాస్ అవసరం లేదు. ఎప్పుడైతే మనం స్వామి అక్కడ ఉన్నారు అని అనుకుంటే ఈ క్లాసే అవసరం లేదు. మనం ఎటువంటి తప్పులు చెయ్యము, మనం ఆ ఊహలో లేమనే కదా ఎన్నెన్నో అపరాధాలు, ఎన్నెన్నో తప్పులు చేస్తున్నామన్నమాట. సో ఇతరుల్ని విమర్శించకూడదు కూడా. ఆ రోజు ఆవిడ ఇలా చేశారు, లేదంటే ఇతను ఇలా చేశాడు, ఎవరికైనా విమర్శించడం వద్దు, ఎవరైనా పొగరడం వద్దు. ఓన్లీ స్వామి ఎదురుగా ఉంటే స్వామి గురించే మాట్లాడాలి. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత స్వామిని చూసినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా చూడాలి. ఆయన ఒక వస్త్రం ఎలా ఉంది, ఆయన ఒక శృంగారం ఎలా ఉంది. ఆయన చూసిన తర్వాత మనం ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోవాలి. ఎందుకు కళ్ళు మూసుకుంటాము? కళ్ళు మూసుకున్న తర్వాత కూడా ఏ రూపానైతే ఇప్పుడు నేను దర్శనం చేశానో అది నాకు కనిపిస్తుందో లేదో అది చూసుకోవాలి. ఓకే, కనిపిస్తుంది అయితే సక్సెస్ఫుల్, దర్శనం కరెక్ట్గా చేశాను. అందుగురించి పెద్దవాళ్ళు చెప్పేవారన్నమాట, టెంపుల్కి వెళ్తే ఒక నిమిషం కూర్చోండి. మనం ఇప్పుడు స్టైల్గా ఫార్మాలిటీగా ఇలా టచ్ చేసి నిలబడతాం, ఏదో అదేదో ఎక్సర్సైజ్ లాగా నేను చూశాను కూడా. ఎక్కడ వెళ్ళినా కూడా గంటలు గంటలు లైన్లో ఉంటారు, ఫైనల్గా దర్శనం చేస్తారు. దర్శనం చేసేది ఒక్క నిమిషం ఇలా టచ్ చేసి నిలబడతారు, అంటే పెద్దవాళ్ళు చెప్పారు కదా కూర్చొని వెళ్ళాలి అంటే. దాని వెనక అర్థం ఉంది, అన్నీ ఓ ఊరికే ఎక్సర్సైజ్ కాదు. దాని అర్థం ఏంటంటే దర్శనం అయిన తర్వాత మీరు ఒక్క నిమిషం కూర్చొని కళ్ళు మూసుకొని ఏదైతే దర్శనం చేశారు అది మీకు గుర్తుందో లేదో. ఒకవేళ గుర్తు లేదనుకోండి మళ్ళీ నిలబడి వెళ్ళండి దర్శన్కి, మళ్ళీ ఇంకోసారి చేయండి దర్శన్. ఈసారి మళ్ళీ బాగా చూడండి, కరెక్ట్గా నాకు గుర్తుందో లేదో మళ్ళీ వెళ్ళి క్లోజ్ చేసి చూడండి. ఈసారి కనిపించారంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మనం గడిగడికి గుడికి వెళ్ళలేమనుకోండి, ఇంట్లో కూడా మీకు ఎప్పుడు మీరు ఒక్క నిమిషం కోసం కళ్ళు మూసుకుంటే ఆ దివ్యమంగళ రూపం మీ ముందు వచ్చేయాలన్నమాట. దాని లాజిక్ అదనమాట. మనకి పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో ఒక లాజిక్ ఉంది. మన వాళ్ళు చెప్పిన మాట అయితే గుర్తుంది, కానీ దాని వల్ల వెనక లాజిక్ మనకు ఎవరు చెప్పట్లేదు. అదనమాట. సో ఇలా భగవంతుడిని చూడడము, ఆయన ఒక రూపాన్ని మనము కాన్సన్ట్రేట్గా ఫోకస్గా చూడాలన్నమాట. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనము? క్లాస్లో కూర్చుంటాం. సో క్లాస్లో కూడా కూర్చున్నప్పటికీ కొన్ని పొజిషన్స్ ఉన్నాయి, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొందరు ముందుకి కూర్చుంటారు, నిద్రపోతారు. అలా నిద్రపోవడం వల్ల ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఉత్సాహం మొత్తం పోతుంది అనమాట. నేను ఇలా మాట్లాడుతున్నారు అందరికి నిద్ర వచ్చేస్తుంది ఏంటి అని. సో చెప్తూ చెప్తూ వాళ్ళ పాపం ఆగిపోతారు. అండ్ ఆ భాగవతంకి భగవద్గీతకి మనం అవమానించినట్లు అవుతుంది. సో ఒకవేళ ఎవరైనా చెప్పొచ్చు, మదజీ మంగళహారతికి లేస్తాము, తర్వాత జపం చేసాము, తర్వాత దర్శన హారతి, తర్వాత క్లాస్ అయినప్పటికీ ఒక్కొక్కసారి నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ అలా అవుతే కూడా మనం ఏం చేయాలి? కొంచెం వెనక వెళ్ళిపోయి మనము నిలబడాలన్నమాట. మనం నిలబడితే మనకి నిద్ర రాదు. సో ఎప్పుడైతే మీకు ఎలా అనిపిస్తుంది, జస్ట్ గెట్ అప్, రైజ్, గో బ్యాక్ ఆఫ్ ద హాల్, అక్కడ వెళ్ళి నిలబడండి. వేరే వాళ్ళని మనము డిస్టర్బ్ చేయకూడదు. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, క్లాస్ అయినప్పుడు కూడా మనం జపం చేసుకుంటాం, అది కూడా పెద్ద అపరాధం. ఎప్పుడైతే క్లాస్ అవుతుంది, భగవంతుడు గురించి చెప్తున్నారు అంటే మన ఫుల్ సెన్సెస్తో మనం అది వినాలి. మన చెవులు ఓపెన్ చేసి మనస్ఫూర్తిగా అది మనము వినాలి. మనం ఏం చేస్తాము, మనము మాల కూడా అయిపోతుంది కదా, వింటూ వింటూ అయిపోతుంది కదా అని అనుకుంటాం. సో అది చాలా తప్పు. మాల బ్యాగ్లో హ్యాండ్ వేసుకునేది, మాల చేస్తూ చేస్తూ వింటాము. వినినప్పుడు వినాలి, జపం చేసినప్పుడు జపండి వినాలి. మనం హరే కృష్ణ 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 హరే 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 రామ్ ఎప్పుడైతే ఇలా జపం చేస్తామో ఆ జపంని మనం వింటూ కూడా, చెవులతో వింటూ కూడా ఉండాలి. సో అలా క్లాస్ అయినప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్లాస్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేస్తాము? క్లాస్ అయిపోయిన తర్వాత కీర్తన అవుతుంది. కీర్తన్ది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కీర్తనలో మనము ఎవరైతే లీడ్ సింగర్, ఎవరైతే ఫ్రంట్లో పాడుతున్నారో వాళ్ళ వాయిస్ని దాటి మన వాయిస్ ఉండకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లీడ్ సింగర్ ఎవరైతే పాటలు పాడుతున్నారో తనకైనా మనం ఎక్కువ మధురంగా పాడొచ్చేమో, లేదంటే తనకైనా మనకి ఇంకా మంచి రాగం వచ్చేమో, లేదంటే తను తప్పుగా పాడుతున్న దాన్ని కొంచెం మార్చేసి ఇలా పాడదామని తనకి వచ్చేస్తుంది, అది అంత తప్పు. ఎవరైతే లీడ్ చేస్తున్నారో సింపుల్గా వాళ్ళని మనము ఫాలో చేయాలి. అండ్ వాళ్ళు లీడ్ చేసినప్పుడు వాళ్ళ వాయిస్ కైనా మనము పెంచి పాడకూడదు. అండ్ తర్వాత కీర్తన లీడ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సర్వీస్. ఈ కీర్తన లీడ్ చేయడం అనేది ఎవరు ఉన్నారు ఆ టెంపుల్లో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనకైనా సీనియర్ డివోటీస్ అక్కడ ఉన్నారు, వాళ్ళ ఎదురుగా మనం మైక్ తీసుకొని పాడకూడదు, అది చాలా అపరాధం. ఫస్ట్ వాళ్ళు ఒకవేళ మనకి చెప్తే కమ్ ఆన్ కమ్ హియర్ ఇలా రా మైక్ తీసుకో పాడు అంటేనే మనము పాడతాం. మన వరకు మనం మైక్ తీసుకొని అలా పాడకూడదు. అండ్ ఈ పాడినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, మనం మంచిగా పాడుతున్నాము అని అందరినీ తెలియపరచాలని ఒక తపన మనలో, నాకు బాగా వచ్చి నేను కొత్త ట్యూన్ నేర్చుకున్నాను అందరు వింటే బాగుంది, అది కూడా అపరాధం. మనం పాడుతున్నాము భగవంతుడి కోసం, కానీ అందరూ వినాలి నాకు బాగా వచ్చేసింది లేదంటే అందరు నన్ను మెచ్చుకుంటారు, మనం అందరి కోసం పాడట్లేదు, మనం భగవంతుడి కోసం పాడుతున్నాము. సో అది ఒక పెద్ద అపరాధం అయిపోతుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆ తపనలు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం మనకి తెలియట్లేదు. అతను ఎప్పుడు అంటే మనం అపరాధం ఎలా చేస్తామంటే, మనకి పాడాలని ఉంది, ఆ పర్సన్ పాడుతున్నాడు, లోపల మనకి అతను పాడుతున్నారు మనం వెనక పాడదామని ఆ భావనలు లేరు. అతను ఎప్పుడు ఆపితే నేను మైక్ తీసుకున్నాను, అతను ఎప్పుడు ఆపితే నేను మైక్ తీసుకుంటాను, అతను ఆపేస్తే నేను తీసుకోవాలి కదా, ఎంత అపరాధం చేస్తున్నాం. అతను హరే కృష్ణ కీర్తన పాడుతున్నారు, మనం చుప్పచాపుగా పాడాలి. యాక్చువల్గా కీర్తన లీడ్ చేయడం అనేది మన వరకు మనం ఎప్పుడు చెప్పకూడదు, నేను చేస్తాను నాకు మైక్ ఇవ్వండి. ఎవరైనా మనకి చెప్పాలి, మన సీనియర్స్ అయినా మన గురు, మీరు పాడొచ్చు కదా అంటే ఆహా పాడమంటున్నారా అంటే ఫస్ట్ వాళ్ళని నమస్కారం పెట్టేసి అయితే సరే నేను పాడతాను అని ఆ వినయ భావంలో ఉండాలి. ఏదైనా మనకి వచ్చు అని వెంటనే దాని ఒక ప్రదర్శన అడ్వర్టైజ్మెంట్ రండి అందరు చూడండి అది చాలా తప్పు. దాన్ని మన భక్తి పెరగదు, మనం మంచి సింగర్గా మారిపోతామేమో. కొన్నాళ్ళకి ఇలా పాడి పాడి మన కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే మనం పాడతామో తర్వాత అందరూ వచ్చి చెప్తారు చాలా బాగా పాడారండి, ఎంత బాగా పాడారండి, అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైము నేను గత ఆదివారం ఇలా పాడాను అందరు మెచ్చుకున్నారు, ఈ ఆదివారం ఏం పాడాలి అందరు మెచ్చుకుంటారు అని వీక్ అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. ఏ ట్యూన్ పాడితే ఈసారి అందరు చప్పట్లు కొడతారు అయిపోయింది. ఆ మొత్తం ఒక డివోషనల్ ప్రాసెస్ మీరు ఎండ్ చేసేసారు. మీరు పాడుతున్నారు నేను ఇలా పాడితే స్వామి హ్యాపీ అవుతారని. మనకి పాడాలని ఇష్టం ఉంటే మన ఇంట్లో కూడా పాడుకోవచ్చు. మన ఇంట్లో ఆల్టర్ ఉంది, స్వామి ఉన్నారు, ఆయన్ని చూస్తూ ఆయన కోసం మనము పాడాలి. ఈ అప్రిషియేషన్ అనేది చాలా పెద్ద డిజీజ్ అన్నమాట. ఒక్కసారి అది మనకి అట్టుకుంటే అది ఒక కంటేజియస్ డిజీజ్ లాగా, అది పోదు. అప్పుడు దాన్ని తీయడానికి ఎన్నో జన్మాలన్నమాట. ఎంతోమంది మంచి భక్తులు చాలా చక్కగా జపం చేశారు, అన్నీ చేశారు, కానీ ఆ అప్రిషియేషన్కి హ్యాబిచ్యుయేటెడ్ అయిపోయి ఎన్నెన్నో జన్మాలు మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకుని దాంట్లో చిక్కిపోయారు. సో మనం దాంట్లో నుంచి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎప్పుడైతే ఎక్కువ అప్రిషియేషన్ వస్తే కొంచెం బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవాలి, ఇంకా కొంచెం ఆగితే బాగుంది. ఎందుకంటే మనలో అంత మెచ్యూరిటీ లేదు, అంత కెపాసిటీ లేదు. అదే మన గురుగారు అని అసలు ప్రభుపాద అయినా ఎంతోమంది వాళ్ళని మెచ్చుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి డిఫరెన్సే లేదు. ఎవరు మెచ్చుకున్నా కూడా సేమ్ రియాక్షన్, ఎవరు విమర్శించినా కూడా సేమ్ రియాక్షన్. సో అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనకేంటంటే చిన్న మెచ్చుకున్నప్పుడు కనుక మనం ఎక్కడో వెళ్ళిపోతాం, అక్కడి నుంచి దిగాలంటే కష్టమైపోతుంది ఇప్పుడు. అండ్ ఆ తర్వాత ఏ ఆదివారమైన ఎవరైనా అప్రిషియేట్ చేయలేదనుకోండి పొరపాటుని, అందరూ టేక్ ఇట్ ఈజీ, ఇప్పుడు ప్రతి సండే బాగానే పాడతారు కదా మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలనుకోండి, ఆ సండే నైట్ కూడా బ్యాడ్గా వెళ్తుంది, నేను ఇంత కష్టపడి పాడాను ఈరోజు ఎవరు చెప్పలేదు, ఒక్కసారి కూడా బాగా పాడారని కూడా ఒక మాట అనలేదు, అసలు విన్నారా లేదా మైకే ప్రాబ్లం అనుకుంటాను, మైక్ సరిగ్గా వెళ్ళలేదేమో, వెనక వినిపించలేదేమో, ఎవరు అప్రిషియేట్ చేయలేదు. ఇక్కడ ఏమైంది, మొత్తం ప్రాసెస్ని మీరు భౌతికంగా చేశారు. ఆ ప్రాసెస్ని మీరు భౌతికంగా చేశారు, దాంట్లో భక్తి అనేది బయట తీసి పడేశారు, దాన్ని ఒక భౌతిక ప్రాసెస్ చేశారు. అందు గురించి చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఏది అర్థం అవ్వకపోతే ప్రతిదీ గురువు ఆజ్ఞా మేరకు వెళ్ళిపోతేనే సింపుల్గా మన వరకు మనం ఇది చేస్తే నా భక్తి పెరుగుతుందేమో అని మనం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తాము, అక్కడ భక్తి పెరుగుతుంది కానీ ఇంకా దిగజారిపోతాం. దాని బదులు ఏదైనా అడుగు అడుగుని అడుగుతూ వెళ్ళాలి, ఇది తీసుకోవాలా, ఈ అడుగు పెట్టాలా, ఇది చెయ్యాలి, ఇది నాకు హెల్ప్ చేస్తుంది. అది అడగడం వల్ల మనం వినయంగా తయారవుతాము. అండ్ తర్వాత మన గురువులు ఆల్రెడీ ఆ స్టేజ్ నుంచి పాస్ అయిపోయారు, సో వాళ్ళకి బాగా తెలుసు నెక్స్ట్ మీకు మీ మైండ్లో ఇప్పుడు ఏం ఆలోచన వస్తుంది, నెక్స్ట్ మీరు ఏం ఫీల్ అవుతారు, నెక్స్ట్ మీరు ఏ ప్రాబ్లమ్కి గురి అవుతారో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. జస్ట్ లైక్ అవర్ మదర్, జస్ట్ లైక్ అవర్ టీచర్, వాళ్ళు ముందే చెప్పగలుగుతారు ఆ తర్వాత ఇప్పుడు నీకు ఈ మైండ్లో క్వశ్చన్ వస్తుంది, ఈ ఫీలింగ్ రావచ్చు, ఎల్డర్ అయినప్పుడు ఇలా ఆలోచిస్తావు నువ్వు. అలానే గురువులు కూడా వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్ నుంచి పాస్ అయ్యారు కనుక వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు నెక్స్ట్ ఇలా వస్తుంది, అలా అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని. ఎటువంటి డౌట్స్ లేకుండా ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ స్పిరిచువల్ లైఫ్లో ఇస్, ఎప్పుడైతే మీరు గురువుని నిశ్చయిస్తారో ఈ పర్సన్ నా గురు, నిశ్చయించు ముందు 10 సందేహాలు పెట్టుకొని దాన్ని ఫైండ్అవుట్ చేసి అన్నీ మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. ఏ రోజైతే మీరు ఫైనల్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, తర్వాత ఇంకా సందేహాలు డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే మీకు ఎవరు చెప్పట్లేదు బ్లైండ్లీ ఫాలో అవ్వండి, అవసరం లేదు. మీరు బ్లైండ్ ఫాలో అవ్వకూడదు. మీరు ఆ గురువుని ఎంచుకునే ముందు ప్రతి 10 టెస్టులు పెట్టేసుకోండి. మీరు ఏమేమి టెస్టులు పెట్టాలనుకున్నారు మీ మైండ్లోనే, మీ వ్యవహారంతోనే, అదన్నీ పెట్టేసేయండి. అండ్ తర్వాత ఏ రోజైతే మీరు ఫైనల్ అయిపోయారు తర్వాత ఇంకా సందేహం మానేయండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తే ఉంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటున్నారు, ఎవరైతే ఇలా సందేహాల్లో ఉండిపోతారో వాళ్ళు ఈ జన్మం కాదు వచ్చే జన్మాన్ని కూడా పాడు చేస్తున్నారు, వాళ్ళ భక్తి జీవితంలో ముందుకి వెళ్ళారు. ఎప్పుడైతే గురువుని నిశ్చయించామో అంతే అప్పుడు మన జీవితం, మన శరీరం, మన మనసు అంకితం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా మనము ఫాలో అయిపోవడం, అప్పుడు మన బ్రెయిన్ యూజ్ చేయడం మానేయాలి. ఎందుకంటే ఎలా అయితే ఒక రేడియోలో ఒకేసారి 2 ఛానల్స్ పెడితే మనకి ఏది అర్థమవ్వదు, ఒక ఛానల్ క్లోజ్ చేయాలి, ఒక ఛానల్ ఆన్ చేయాలి. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన గురు ఛానల్ ఆన్ ఉంటుంది, మన గురు ఏదో ఉపదేశాలు బోధనలు చెప్తూ ఉంటారు, మన ఛానల్ కూడా ఆన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆయన వాళ్ళు చెప్పిన ఉపదేశాన్ని మనం అనాలిసిస్ చేసి మనకు కావాల్సిన దీంట్లో దాన్ని మారుస్తాము, కస్టమైజ్ చేస్తాము. ఇలా కాదు అలా చెప్పి ఉంటారేమో అంతే కదా. సో ఆ కస్టమైజ్ చేయడం వల్ల మనం మొత్తం మీద మా ఇన్స్ట్రక్షన్ని అడల్ట్రేషన్ చేసేస్తున్నాము. యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఫాలో చేయాలి. ఒకవేళ మన అర్థం అవ్వలేదు అనుకోండి ఆ ఇన్స్ట్రక్షన్, మళ్ళీ వెళ్ళి క్లారిఫై చేయాలి. మీరు ఇలా చెప్పారు, దాన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను, అది కరెక్టా కాదా, బెటర్ టు ఆస్క్ సెకండ్ టైం అండ్ దెన్ ఫాలో ఇట్ అన్నమాట. తర్వాత మనం ఎప్పుడైతే టెంపుల్ లోపల ఉంటామో మన సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మన ఇండియన్స్లో అందరిలో ఆ మాత్ర సెన్స్ ఉంది, ఎవరు విగ్రహాల వైపు లెగ్స్ చూపించి కూర్చోరు. కానీ దాన్ని మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ అన్నారనమాట బ్యాక్ రెస్ట్ తీసుకొని కూర్చోవడం కూడా తప్పనమాట. ఎందుకంటే మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం. అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్గా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే అది మళ్ళీ తప్పదు, ఎవరికైనా బ్యాక్ ఏక్ ప్రాబ్లం ఉందంటే కూర్చోవాలి. కానీ ఇది బ్యాక్ రెస్ట్ ఎందుకు తీసుకోకూడదు అంటే మెయిన్ లాజిక్ ఇస్ దట్ మీరు జాగృతగా ఉండండి, చాలా యాక్టివ్గా వినండి. ఎప్పుడైతే మనం ఫిజికల్ బాడీ రిలాక్స్ అయిపోతామో స్లో స్లోగా మెంటల్ రిలాక్స్ అయిపోయి మనకి నిద్ర వచ్చేస్తుంది. సో సిట్టింగ్ పొజిషన్ చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎప్పుడు కాళ్ళు భగవంతుడి వైపు లేదంటే శ్రీల ప్రభుపాద వైపు చూపించకూడదు. అండ్ తర్వాత మన బ్యాక్ కూడా ప్రభుపాద వైపు మన బ్యాక్ చూపించకూడదు, విగ్రహాల వైపు మన బ్యాక్ చూపించకూడదు. అండ్ తర్వాత ఎప్పుడైతే మన గురువుల్ని, శిక్షా గురువుల్ని మనం ప్రణామం అందిస్తామో అప్పుడు కూడా వాళ్ళని ప్రణామం చేసినప్పుడు మన కాళ్ళు భగవంతుడి వైపు చూపించకూడదు. సో మనం ఎలాంటి పొజిషన్, మన లెఫ్ట్ సైడ్ నుంచి లేదంటే మన రైట్ సైడ్ నుంచి స్వామిని కాలు కనిపించకుండా ప్రణామం చేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి కాలు చూపిస్తాం అది కూడా అపరాధం అవుతుంది. సో వెరీ కేర్ఫుల్, మీరు ప్రణామం చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనము చర్చించాం ఎలా శ్రీల ప్రభుపాదకి ప్రణామం చేయాలి, ఎలా విగ్రహాలని ప్రణామం చేయాలి. అలానే ఎప్పుడైతే మన గురువుని ప్రణామం చేస్తాము, శిక్షా గురువుని ప్రణామం చేస్తాము, దీక్షా గురువుని ప్రణామం చేస్తాము, దానిలో 2 పద్ధతి ఉన్నాయి. ఫస్ట్ ప్రణామం ఎలా చేయాలంటే ఎప్పుడైతే మనం గురువుని చూస్తాము. సో ఇప్పుడు ఆ నిమిషం గురువు మనకి చూడలేదు అనుకోండి, ఇప్పుడు ఒక్కొక్కసారి గురు మహాజ్ వస్తారు, ఆయన మన వైపు చూడలేదు అని ఇంకెక్కడో చూస్తున్నారు, కానీ మనం చూస్తాం కదా. ఆయన చూసినా లేనా మనం ఆయన చూసాం ఫస్ట్ టైం, వెంటనే మనం ఎక్కడ ఉన్నాము ఆ పరిస్థితి ప్లేస్ చూడకుండా ఫస్ట్ మనం ప్రణామం చేయాలి. సెకండ్ ప్రణామం ఎప్పుడైతే ఆయన మన వైపు చూస్తారు, ఇప్పుడు ఆయన చూశారు ఫస్ట్ టైం మన వైపు, ఆయన చూశారు మన మీద ఆయన ఒక కళ్ళు వేసి, అప్పుడు వెంటనే మనం ప్రణామం చేయాలి. దట్ ఈస్ 2 టైమ్స్ మనము ప్రణామం చేయాలి, మనం చూసినప్పుడు గురువు చూసినప్పుడు. తర్వాత ఇది మనం ఆల్రెడీ మాట్లాడాము, టాకింగ్ గట్టిగా మాట్లాడకూడదు అండ్ విగ్రహాల ముందు మనం కొట్లాడకూడదు, ఎవరిని తిట్టుకోకూడదు, హార్ష్గా మాట్లాడకూడదు, ఇంకెవరిని పొగరకూడదు. ప్రజల్ప, ఇందాక చెప్పాను భగవంతుడు తప్ప ఇంకే మాటలు మాట్లాడితే దాన్ని ప్రజల్ప అంటారు, ప్రజల్ప చేయకూడదు. తర్వాత ఇక్కడ వచ్చింది డ్రెస్ అండ్ అప్పియరెన్స్, మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి టెంపుల్ వచ్చినప్పుడు. సో ఇక్కడ అంటున్నారు వీలైన వరకు లేడీస్ సారీ వేసుకోవాలి, జెంట్స్ ధోతి అండ్ కుర్తా వేసుకోవాలి. మన అపియరెన్స్ చాలా సింపుల్గా ఉండాలి. ఒక్కొక్కసారి విగ్రహాలకైనా మన డెకరేషన్ ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా చాలా సింపుల్గా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం డెకరేట్ చేయకూడదు అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మనం కృష్ణుడి దగ్గర వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా మన వైపు చూస్తారు. సో మనం చాలా, మాతాజీ మీరు చెప్పారు కదా డెకరేట్ చేయొద్దని, నేను నెక్స్ట్ సండే ఇలా వచ్చేస్తాను, జుట్టు అంతా ఇలా ఉంది, చూసారా నేను ఎంత సింపుల్గా ఉన్నాను మాతాజీ అని కాదు, నీట్గా క్లీన్గా. ఎందుకంటే స్వామి మన వైపు చూస్తారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ నేను మార్నింగ్ ఒక్కొక్కసారి స్వామిని డెకరేట్ చేయడానికి లోపల వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మన అండర్ ఆర్మ్స్ నుంచి స్మెల్ వస్తాయి. సో ఎస్పెషలీ ఎవరైతే లోపలికి వెళ్తారు డెకరేషన్ చేయడానికి, భగవంతుణ్ణి అలంకారం చేయడానికి, అప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటాం మేము. ఇక్కడ కూడా మాస్క్ వేసుకుంటాము, ఎందుకంటే మన బ్యాడ్ స్మెల్ ఆయన మీద వెళ్ళకూడదు, మన బాడీ స్మెల్ ఉండకూడదు. మనం చాలా నీట్గా ఫ్రెష్ బట్టలు వేసుకోవాలి. యాక్చువల్గా ఇదంతా మన కల్చర్. ఇప్పుడు దీనికి ప్రత్యేకంగా క్లాస్ చెప్తున్నాం కానీ ఇది చాలా సహజంగా రావాలి. ఇది మన ఇండియన్ కల్చర్ అన్నమాట. ఎస్పెషలీ సన్యాసి 3 సార్లు స్నానం చేయాలి, గృహస్థాలు కనీసం 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నానం చేయాలి, టెంపుల్కి వచ్చే ముందు స్నానం చేయాలి. అండ్ బట్టలు, ఏ బట్టలు అయితే మనము ఆల్రెడీ వేసుకున్నాము దాన్ని వాష్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేయకూడదు. ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నేను చాలాసార్లు చూశాను మనకి సాటర్డే అండ్ సండే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు, స్పెషల్లీ ప్రభుజీసు సాటర్డే వేసుకున్న కుర్తాలు మళ్ళీ సండే మళ్ళీ వేసుకుంటున్నారు. నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతున్నాను అదెలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ప్యాంట్ షర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, కుర్తా పైజామా 5 or 4 సెట్ కొనేసి ఉంటారు, అది కూడా సండే ప్రోగ్రామ్ రావడానికి. అనుకోకుండా సాటర్డే ప్రోగ్రామ్ వచ్చేసింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఫిక్స్లో ఉంటారు, ఇప్పుడేం చెయ్యాలి. సో సాటర్డే అయిన కుర్తాని మళ్ళీ అలా ఉంటే మళ్ళీ మంగళహారతికి అదే వేసుకొని వచ్చేస్తారు. సో అది చాలా తప్పు. ఏదైతే మనం వేసుకున్నామో అది ఇంకా మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా అది వాష్ అవ్వాలి, అప్పుడే మనం టెంపుల్కి. రిపీట్ చేయకుండా మనం వాష్ అండ్ క్లీన్ అండ్ గుడ్ క్లోత్స్ మనం వేసుకోవాలి. చాలా సింపుల్ లాజిక్ దీని వెనుక. ఎందుకంటే మామూలుగా ఒక విఐపీ పర్సన్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మనం 10 సార్లు ఆలోచిస్తాను, డ్రెస్ ఎలా ఉంది, నేను బాగా కనిపిస్తున్నాను లేదు. అలాంటప్పుడు దేవాది దేవుడి దగ్గర మనం వెళ్ళినప్పుడు 100% మనం చెక్ చేయాలి, నేను సరిగ్గా డ్రెస్ ఉన్నాను లేదు అనమాట. చాలాసారి కొందరు దీనికి ఆబ్జెక్షన్ కూడా రేస్ చేస్తారు, ఇస్కాన్ డివోడీస్ ఎంత టిక్ టాక్గా మంచిగా ఉంటారేంటి అని. దట్ ఈస్ అవర్ లాజిక్. ఎందుకంటే హీఈస్ సంబడీ గ్రేట్, ఎవరి ముందైతే మనం నిలబడి ఉన్నామో, ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ గాడ్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. సో వీ షుడ్ డ్రెస్, మనం చాలా మంచిగా డ్రెస్ అయ్యి ఆయన ముందు నిలబడాలి. మనం ఒక్కొక్కసారి చూస్తాము మన గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్, ఎస్పెషలీ అమెరికన్స్ అండ్ రష్యన్స్, వాళ్ళు మరి ఎంత డెకరేట్ చేసి ఎంత అందంగా. సో దాన్ని మనం కాపీ చేయకూడదు. ఎందుకంటే మనం ఇండియాలో ఇలా కాపీ చేయడం వల్ల మనకి తప్పు అర్థం చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఆ కల్చర్లో వాళ్ళు ఎప్పుడు చూడలేదు ఇలా డెకరేట్ అవ్వడం. మనకి అలాంటి డెకరేషన్స్ ఓన్లీ మ్యారేజ్ టైంకి చేస్తాం. సో మనం ఊరికే ఇలా పెట్టేస్తే అది బాగుండదు. సో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అండ్ ఓవర్ మేకప్స్ అయినా, ఓవర్ జ్యువెలరీస్ అయినా, మన మెయిన్ జ్యువెలరీ మన కంటిమాల, మన మెయిన్ జ్యువెలరీ మన తిలక్, ఇదే మన మేకప్, ఇదే మన జ్యువెలరీ. వీలైన వరకు మనం సింపుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఓవర్ సింపుల్ కాదు, ఎందుకంటే మనాన్ని చూసి మళ్ళీ ఎవరైనా భక్తి మార్గంలో డిస్కరేజ్ అయిపోవచ్చు. నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట ఒక ప్రభుజీ అండ్ మాతాజీ ఎవరైతే ఇక్కడ కాంగ్రిగేషన్గా రావడం మొదలుపెట్టారు, నాకు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సీక్రెట్ చెప్పారు. వాళ్ళు చెప్పారు, మాతాజీ మీకు తెలుసా, ఈరోజు మేము భక్తి జీవితంలో ఉన్నామంటే దాని కారణం మీరు. సో నేను ఏంటి, నేనేం చేశాను, ఏమి చేయడం కాదు మాతాజీ, మా ఇన్లాస్ ఎప్పుడైతే మేము ఇస్కాన్లో వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళు చాలా భయపడారు, అమ్మో ఇస్కాన్కి వెళ్ళిపోతున్నారంటే మీరు ఏదైనా సన్యాసి ఏమైనా తీసుకోవచ్చేమో, జాగ్రత్త అని భర్త వెళ్ళిపోతాడేమో, నేను వదిలేసి సన్యాసి తీసుకుంటారు, మీరు ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నారు. అప్పుడు మేము ఫోటో ఆల్బమ్ చూపించామా మాయాపూర్ యాత్రది, అక్కడ మీరున్నారు, ప్రభుజీ ఉన్నారు, అండ్ మీరు వెల్ డ్రెస్డ్గా ఉండడం వల్ల పర్వాలేదు ఇస్కాన్ అంటే పర్వాలేదు, లేదంటే మీరు ఎలా మారిపోతారేమో అని మా ఇన్లాస్ భయపడారు మాతాజీ. సో మన ప్రెజెంటేషన్ అనేది యాజ్ ఎ ఇస్కాన్ డివోటీ చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఒకవేళ మన ప్రజెంటేషన్ కరెక్ట్ లేకపోతే మనం తిలక్ వేసుకోకూడదు. ఎందుకంటే మనం తిలక్ వేసుకుంటున్నామంటే మనం గురువుని, కృష్ణుని, ఇస్కాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఆ తిలక్ వేసుకున్న తర్వాత మన బిహేవియరు, మన డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే అందరూ మన ఆర్గనైజేషన్ గురించి తప్పుగా ఆలోచిస్తారు. సో చాలా సింపుల్ డ్రెస్, అట్ ద సేమ్ టైం ప్రాపర్ డ్రెస్డ్. అండ్ ఇక్కడైతే ఇంకా వివరంగా చెప్పారు, ఇక్కడ అన్నారు లేడీస్ షుడ్ కీప్ లాంగ్ హెయిర్. అమ్మ మాతాజీ ఇలాంటివి చెప్పొద్దండి, మేము చెయ్యలేమండి. ఓకే, లాంగ్ హెయిర్ది సైజ్ చెప్పలేదు కదండి, ఎందుకు భయము. కనీసం బాయ్ కట్ షూ అండ్ జెంట్స్ లాగా తయారవ్వకుండా ఓ మినిమం విచ్ మేక్స్ యూ లుక్ లైక్ ఎ లేడీ, అట్లీస్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ అవర్ ట్రెడిషన్, ది వన్ షుడ్ బి వెల్ డ్రెస్, వన్ షుడ్ బి గుడ్ లుకింగ్. మొన్న దుబాయ్ నుంచి ఒక మాతాజీ క్వశ్చన్ వేశారు, సిన్స్ దిస్ ఈస్ ఎ క్లోజ్ మీటింగ్ ఐ కెన్ షేర్ ఇట్. దుబాయ్ నుంచి ఒక మాతాజీ అడిగారు, మాతాజీ డివోటీ మాతాజీస్ ఐబ్రోస్ చేయొచ్చా? సో నేను అన్నాను, మాతాజీ తప్పకుండా చేయవచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. సో షీ సెడ్, లేదు మాతాజీ, ఒక్కొక్కసారి నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు కొందరు విమర్శిస్తున్నారు, మీరు డివోటీస్ కదా, మీరెందుకు పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయాలి. సో నేను చెప్పాను, మీరు వాళ్ళకి చెప్పండి, ఎలా అయితే జెంట్స్ షేవ్ చేస్తారో అలానే లేడీస్ కూడా ఐబ్రోస్ చేస్తారు, దానివల్ల మీరు నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తారు. అదేం పెద్ద డెకరేషన్ విషయం కాదు, నీట్గా కనిపించాలి, క్లీన్గా కనిపించాలి. ఒకవేళ మనము ఇప్పుడు ఆ వైరాగ్య స్టేజ్లో మనము లేము, మనం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము, మనము గ్రహస్థ ఆశ్రమంలో ఉన్నాము. అండ్ మన గ్రహస్థ జీవితంలో ఉంటూ మన కృష్ణుడిని మన జీవితంలో కలపడానికి ప్రయత్నిస్తున్నాం, కృష్ణుడిని మన జీవితం తాలూకా సెంటర్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం బేసిక్ హైజీన్ అనేది మానేస్తామో అప్పుడు మన నేబర్స్ని మన రిలేటివ్స్ని మన ప్రీచింగ్ చేయలేము. ఎందుకంటే మన బిహేవియర్ చూసి అమ్మ ఈవిడన్నీ మానేసింది, మేము ఇలా మానేస్తామేమో, మేము ఓ మాకు అక్కర్లేదండి ఇస్కాన్ అని అంటారు. మనది ప్రీచింగ్ మూమెంట్, మనది బాబాజీ మూమెంట్ కాదు. మనది బాబాజీ మూమెంట్ అయితే మనం అన్నీ వదిలేసి మనము మేబీ గుండు గీసేసుకొని వైట్ శారీలు వేసుకొని మీరాబైలాగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళిపోవచ్చు, మన వెనక ఎవరు రారు, మనం ఒకరే వెళ్ళిపోవాలి అప్పుడు. కానీ మన ప్రీచింగ్ మూమెంట్ ఎలా ఉందంటే మన వెనక అందరినీ తీసుకురావాలి. అలాంటప్పుడు అన్ని మీడియం ఉండాలి, మనం ఓవర్గా వైరాగ్యం చూపించే పనికిరాదు. మనం నార్మల్గా యాజ్ ఎ నార్మల్ హౌస్ హోల్డర్స్ ఎలా ఉంటారు, నార్మల్ గ్రహస్థాస్ ఎలా ఉంటారు, మనం అలానే ఉంటారు. మనకి పిల్లలు ఉన్నారు, అన్ని మనం మామూలు, మన పిల్లలు కూడా మామూలుగా స్కూల్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏదైతే చేయకూడదు అలాంటి అనర్థాలు మనం లైక్ ఏ మూవీస్కి వెళ్ళడమైనా, లేదంటే టీవీ చూడడమైనా, లేదంటే హోటల్స్లో తినడమైనా, లేదంటే మాంసాహారం చేయడమైనా, లేదంటే ఊరికి ప్రజల పాలు గాసిప్లు కిటి అలాంటి మనము చేయకుండా ఒక ఆదర్శ ఐడియల్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఎలా ఉండాలి, అలా మన జీవితాన్ని మనము ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఈ మీటింగ్ ఈరోజు ఎందుకు పెట్టానంటే, ఎలా అలా ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ మీకు చాలా రావచ్చు అండ్ మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మీకు అడగొచ్చు. అప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ఉంటుంది, మీ ఇస్కాన్లో ఇలా ఎందుకు ఉంటుందండి, అలా ఎందుకు డెకరేట్, అలా ఎందుకు చేస్తారు, చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తుంది, ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ నాకు శారీస్ ఎందుకు ఇలా డిఫరెంట్ వేసుకోవాలని నాకు ఒక థాట్ వచ్చింది. ఇస్కాన్లో కూడా లేడీస్ అందరు యూనిఫామ్లో ఉంటే బాగుందని నేను వైట్ వేసుకోవడం మొదలుపెట్టాను. దట్ వాజ్ 8 to 9 ఇయర్స్ బ్యాక్. సో ఏదైనా వైటే అనమాట. అప్పుడు గురుమహారాజ్ వచ్చారనమాట. సో గురుమహారాజ్ వచ్చినప్పుడు ఆయన సన్యాసి, ఆయనకి నా మీద కమెంట్ చేసే అవసరం ఏం లేదు, కానీ ఆయన ప్రత్యేకంగా ప్రభుజీని నన్ను పిలిచి అడిగారు, ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు, వాట్ ఈస్ ద రీజన్? సో అప్పుడు గురుమహారాజ్ అన్నారు, నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్, సీ హౌ ద రాధారాణి యూస్ డ్రెస్, సీ హౌ గోపికాస్ డ్రెస్, నో నాట్ అవసరం లేదు, మనది ప్రీచింగ్ మూమెంట్. ఇలా చేయడం వల్ల మనం ప్రచారం నుంచి దూరం వెళ్ళిపోతాము, ఎవరైనా ఇంకా వద్దు, మేము కూడా ఇలా తయారైపోతామేమో ఫ్యూచర్లో, మాకు వద్దని అనుకుంటాం. సో మనకి వైరాగ్యం ఎంతైనా అనిపిస్తే అది లోపల నుంచి ఉండాలి, బయట నుంచి ప్రదర్శించే అవసరం లేదు. లోపల నుంచి మనకు వీలైన వరకు కృష్ణ తప్ప ఏం ఆలోచించుకుంటా మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ బయట ప్రపంచంలో చూడడానికి చాలా మామూలుగా అనిపించాలి, ఎవరైనా మనతో రిలేట్ చేయగలాలి, ఎవరైనా మన పక్క కూర్చోడానికైనా, లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరు మన దగ్గర కూడా కూర్చోరు, ఏదో ఇదేంటి ఏదోలాగా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటారు. సో అలా మనము చేయకూడదు. మనకి ఎంత ఏమి అనిపించినా లోపల కానీ బయట మనం చాలా నార్మల్గా కనిపించాలి. తర్వాత అంటున్నారు తిలక్ వేసుకోవడము, అది ఒక చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనది ప్రీచింగ్ మూమెంట్. మనం ఎప్పుడైతే తిలక్ వేసుకుంటామో అవతలు వాళ్ళు చూసి వాళ్ళని కృష్ణుడు గుర్తొస్తారు మన తిలక్ చూసినప్పుడు. సో ఈ తిలక్ అనేది 12 ప్లేసెస్లో పెట్టాలి. ఆల్రెడీ అందరూ ఫాలో చేస్తున్నారా, ఎవరైతే కొత్త వాళ్ళు వాళ్ళకి తెలియదు. తిలక్ అనేది రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మన బాడీలో 12 ప్లేసెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్లేసెస్. ఆ 12 ఇంపార్టెంట్ ప్లేసెస్లో మనం తిలక్ పెట్టడం వల్ల మన బాడీని అది రక్షిస్తుంది. అండ్ ఆ 12 ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. చెప్పడైతే మనం అక్కడ తిలక్ పెడతాము, వి బికమ్ స్పిరిచువలీ ఎనర్జైజ్, ఎందుకంటే ఎనర్జీ ఓపెనింగ్స్ అన్నమాట. సో ఎవరికైతే దానికి వివరం కావాలి, ఆఫ్టర్ క్లాస్ నేను ఒక పేజ్ ఇస్తాను, దాంట్లో విత్ ఫోటోస్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ మనం లలాట్ నుంచి, ఫోర్ హెడ్ నుంచి స్టార్టింగ్ చేసి మెడ మీద, హార్ట్ మీద, మన స్టమక్ మీద, సైడ్, తర్వాత మన రైట్ ఆర్మ్, తర్వాత మన రైట్ షోల్డర్, తర్వాత లెఫ్ట్ ఆఫ్ ద స్టమక్, లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ ఆర్మ్, తర్వాత బ్యాక్ ఆఫ్ ద నెక్ అండ్ అగైన్ నేప్ ఆఫ్ ద నెక్, నీ కింద కింద కూడా మన స్పైనల్ కిందకి, తర్వాత మన హెడ్ మీద దాన్ని ఎండ్ చేస్తాము. తిలక్లో కూడా కొందరు ఒకటి ఏం మిస్టేక్ చేస్తారంటే, మనం తిలకు కేశవాయ నమతో స్టార్ట్ చేస్తాం అండ్ వాసుదేవాయ నమతో ఎండ్ చేస్తాం. వాసుదేవాయ నమతో మనం ఎండ్ చేసినప్పుడు లాస్ట్లో మిగిలిపోయిన తిలక్ ఇక్కడ పెట్టుకోకూడదు, మనం తిలక్ వాష్ చేసేయాలి. చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. లాస్ట్ మనది దామోదరాయ నమః. దామోదరాయ నమః ఎక్కడ పెడుతున్నాం మనం? లాస్ట్ కింద వెనక పెడుతున్నాం. పెట్టిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేస్తాం, తిలక్ వాష్ చేసిన తర్వాత మిగిలినపోయిన నీళ్ళు, వాష్ చేసిన తర్వాత ఉన్న నీళ్ళని మనం ఇక్కడ వాసుదేవాయ నమః చెప్తూ మన హెడ్ మీద దాన్ని పెట్టేయాలి. సో దట్స్ ఎన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు తిలక్ దగ్గర వచ్చినప్పటికీ ఒక చిన్న కాంట్రవర్సీ ఏంటంటే, చాలామంది తిలక్ పెట్టినప్పుడు మేము బయట పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు, ఒక్కొక్కసారి ప్రచారంకి వెళ్తున్నప్పటికి బాగానే ఉంది, కానీ ఒక్కొక్కసారి రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, మ్యారేజ్స్ దగ్గర వెళ్ళినప్పుడు మేము ఒక్కొక్కసారి అది వేసుకోవాలా లేదా అని 99.9% మనం ప్రయత్నించాలి. ఎటువంటి ఏ పరిస్థితిలో ఉన్నా తిలక్ పెట్టడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఒక్కొక్కసారి తిలక్ పెట్టుకోకపోతే ప్రచారం చేయగలుగుతాము, అది కూడా అవకాశం ఉంది. లైక్ అండ్ ఒక్కొక్కసారి తిలక్ పెట్టే అవకాశం లేదు ఆ ప్లేస్లో. లైక్ ఇప్పుడు మన గాడ్ బ్రదర్స్ అండ్ గాడ్ సిస్టర్స్ ఎవరైతే విదేశంలో ఉంటున్నారు, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు, అక్కడ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాళ్ళు జాబ్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ తిలక్ అలౌడ్ లేదు. సో అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వాటర్తోనే తిలక్ పెడుతున్నారు. సో వాళ్ళు నీళ్ళు తీసుకుంటారు, సేమ్ మంత్రా స్టాండ్ చేస్తారు, కానీ ఆ గోపీచందన్తో పెట్టుకోకుండా వాటర్తో పెట్టేసుకున్నారు. సో ఆ సేమ్ ఎఫెక్టే, కానీ ఎవరికి బయట కనిపించదు. తర్వాత ఒక్కొక్కసారి మీరు అలాంటి ప్లేసెస్లో వెళ్తున్నారు, ఎలాంటి ప్లేసెస్ అంటే డివోటీస్ ఎప్పుడైనా రాంగ్ ప్లేస్కి వెళ్ళదు అనుకోండి, కానీ మీరు ఏదైనా మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, మీ రిలేటివ్స్ చెప్పారనా, అమ్మ దయచేసి కనీసం మ్యారేజ్లో నువ్వు వెళ్ళండి, ఇస్కాన్ తిలక్ అక్కడే ఉంచమ్మా, ఇలా వేసుకొని రావద్దమ్మా అని చెప్పినప్పటికైనా మనం దాన్ని కొంచెం సింపుల్గా దాన్ని పెట్టేసి మనం వదిలేయచ్చు. మెల్లమెల్లగా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా భక్తుల కింద మారితే అప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు, కానీ స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది. నేను 6 ఇయర్స్ బ్యాక్ డివైన్ టచ్ స్కూల్ మొదలుపెట్టినప్పుడు తిలక్ పెట్టుకోకుండా వెళ్ళే అలవాటే లేదు ఎక్కడైనా. సో సహజంగా మార్నింగ్ స్నానం అయిన తర్వాత తిలక్ పెట్టేసుకోవడమే, కానీ నేను మొత్తం తిలక్ పెట్టేసుకొని తర్వాత స్కూల్లో మేము కూర్చున్నాము అండ్ అందరూ అడ్మిషన్స్కి వస్తున్నారు. సో అడ్మిషన్కి వచ్చినప్పుడు మేము స్కూల్ చూపిస్తాము, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అన్నీ చేస్తాము, కానీ లాస్ట్లో వాళ్ళు ఆహా సరే సరే అని చెప్తారు, కానీ మళ్ళీ బ్యాక్ రారు. ఒకసారి మళ్ళీ ఏమైందో, నేను మేబీ బై స్వెట్టింగ్ ఆర్ దాంతో తిలక్ కొంచెం రబ్ అయిపోయింది, నేను ఫేస్ కూడా వాష్ చేశాను స్కూల్లో, తర్వాత కూర్చున్నప్పటికీ ఆ రోజు అడ్మిషన్స్ బాగానే వస్తాయి, నాకు అర్థం అవ్వలేదు ఇదేంటి అయ్యిందని అన్న అన్కాన్షియస్గాను. తర్వాత నుంచి నా కోఆర్డినేటర్ చెప్పింది, ఏం లేదు మేడం మీరు ఇలా తిలక్ పెట్టడం వల్ల వాళ్ళకి అన్ని ఇష్టమవుతున్నాయి, కానీ మీ తిలక వైపు చూసి ఆలోచిస్తున్నారు పిల్లలకి ఇక్కడ పెట్టాలా లేదా, మా పిల్లలకి ఎలా మార్చేస్తారో, ఇది వేద పాఠశాలనా స్కూలా, ఏబిసిడి నేర్పిస్తారా, ఓన్లీ కృష్ణుడి గురించి నేర్పిస్తారని ఆ ఒక టెన్షన్లోనే వాళ్ళు మానేస్తున్నారు. అసలు వాళ్ళు అడ్మిషనే తీసుకోవట్లేదు. సో అప్పుడప్పుడు మెల్లమెల్లగా నేను సిస్టమ్ మార్చేస్తాను, ఇంకా నేను ఆ 2 లైన్స్ పెట్టుకుంటా ఓన్లీ కింద ఇలా తిలక్ పెట్టేసి వెళ్ళడం మొదలుపెట్టాను. అండ్ అప్పటి నుంచి ఇంకా చాలామంది అడ్మిషన్స్ రావడం. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం నేను స్కూల్ పిల్లలకి కూడా తిలక్ పెట్టేసాము, ఏ ప్రాబ్లం రాలేదు. సో స్టార్టింగ్లో అంటే మనకి యాక్సెప్ట్, జనాలు మనకి యాక్సెప్ట్ చేసే వరకు కొంచెం వాళ్ళ పద్ధతిలో మనం వెళ్తే, సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, జస్ట్ లిటిల్ బిట్ మనం అడాప్ట్ చేస్తాం. అది కోసం, ప్రీచింగ్ కోసం, అది నా సొంత స్వార్థం కోసం ఏమీ కాదు. అది ఇస్కాన్ స్కూల్, దానిలో పిల్లలు చేరితే భగవంతుడి గురించి నేర్చుకుంటారనే ఒక లోభం తప్ప నాకేమీ లేదు. సో కొంచెం కాంప్రమైజ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చారు, వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చింది, పర్వాలేదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పిల్లలు అక్కడ చదవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదు వీళ్ళన్నీ నేర్పిస్తారు, ఏం టెన్షన్ లేదు. సో ఈ ఎగ్జాంపుల్ నేను నా సొంత ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారంటే, అలా మీ జీవితాల్లో కూడా ఎప్పుడైనా అలా పరిస్థితులు వస్తే కానీ చూజీగా ఉండండి, టేకన్ ఫర్ గ్రాంటెడ్ ప్రతిసారి మేము అలానే వెళ్ళిపోతాం మాతాజీ అయితే ఓకే అనేసారు కదా అని కాదు, పరిస్థితి చూడండి, దాని ఎండ్ రిజల్ట్ చూడండి. ఆ కాంప్రమైజ్ చేయడం వల్ల ఆర్ యూ గెయినింగ్ ఎనీథింగ్ ఫర్ కృష్ణ, దెన్ డూ ఇట్. మన కృష్ణ చైతన్య మిషన్ ముందుకు తీసుకోవాలని మీరు ఏమైనా మార్పులు చేస్తారంటే అదేం పర్వాలేదు చిన్న. తర్వాత కంటిమాల, కంటిమాల గురించి కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కంటిమాల 1 వేసుకోవాలా, 2 వేసుకోవాలా, 3 వేసుకోవాలా, లాంగ్ వేసుకోవాలి? యాక్చువల్గా కంటిమాల మనం 3 రౌండ్స్ వేసుకుంటాము. మనం ఆ మెడని, మన నెక్ని టచ్ అవ్వాలి, చాలా కంపల్సరీ ఇలానే ఉండాలి. కానీ రౌండ్స్ గురించి శ్రీల ప్రభుపాద్ పర్టికులర్గా ఏం చెప్పలేదు, 3-4. కానీ శ్రీల ప్రభుపాద్ ఉన్నప్పటికి కూడా ఎలా సిస్టమ్ ఉండేది అంటే, ఎవరైతే టెంపుల్ బయట నుంచి అన్ని ఫాలో చేస్తూ కాంగ్రిగేషన్ డివోటీస్, వాళ్ళు 1 రౌండ్ వేసుకునే వాళ్ళు. ఎవరైతే కాంగ్రిగేషన్తో మెల్లమెల్లగా టెంపుల్ డివోటీస్ లాగా మారిపోయారు, వాళ్ళు 2 రౌండ్స్ వేసుకున్నారు. నేను ఎవరైతే దీక్ష తీసుకున్నారు, వాళ్ళు 3 రౌండ్స్ వేసుకున్నారు. అండ్ శ్రీల ప్రభుపాద్ ఒక గురు మహారాజ్, ఆయన 5 రౌండ్స్, కంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయన 5 రౌండ్స్ వేసుకున్నవారనమాట. సో దీంట్లో ఫిక్స్డ్ నెంబర్ లేదు. కానీ మన ఇస్కాన్లో మనం ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్నాము, దీక్ష అయిపోయినప్పటికైనా కంపల్సరీగా 3 రౌండ్స్, అంటే 3 or more మనము కంపల్సరీగా వేసుకుంటున్నాము. అండ్ ఎవరైతే ఇంకా పూర్తిగా దీక్ష తీసుకోలేదు కానీ 4 నిషేధాలు పాటిస్తున్నారు, జపం చేస్తున్నారు. 4 నిషేధాలు అంటే మాంసాహారం తినట్లేదు, అభద్ర స్త్రీ సంఘం చేయట్లేదు, మత్తు పానీయాలు సేవించట్లేదు, జోదం ఆడట్లేదు. సో ఏకాదశి పాటిస్తున్నారు. అలాంటి వాళ్ళు కంటి వేసుకోవచ్చు. యాక్చువల్గా కంటి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లు కూడా తినకూడదు, కానీ చాలామంది తింటున్నారు. వీలైన వరకు అది కూడా మానేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కంటి వేసుకున్నామో మన కంఠం లోపల నుంచి భగవంతుడు ప్రసాదం తప్ప ఏది వెళ్ళకూడదు. కానీ అఫ్ కోర్స్ ప్రీచింగ్లో ఎంకరేజ్ చేయడానికి మనం మినిమం ఈ 4 రూల్స్ పాటించమంటున్నాను. అండ్ మనం కంటి వేసుకోవడానికి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే మెల్లమెల్లగా వేసుకున్న తర్వాత వాళ్ళకి అది మానేయాలని అనిపిస్తుంది, ఇంకా వాళ్ళకి ఆ ఉల్లిపాయ వెల్లుల్లి పట్లు, టీ కాఫీ పట్లు ఆకర్షణ మెల్లమెల్లగా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇది నెక్ బీడు. తర్వాత జనరల్ బిహేవియర్, గురువుని కృష్ణని రెస్పెక్ట్ చేయడము, ఎక్స్పెన్సివ్ ఫ్లాషీ జ్యువెలరీస్ వేసుకోకూడదు, అండ్ లెదర్ ఐటమ్స్ డివోటీ స్పెషలీ కేర్ఫుల్గా ఉండాలి. మన పర్స్ అయినా, మన సెల్ ఫోన్ కేస్ అయినా, లెదర్ ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నామంటే మనం కూడా యానిమల్ స్లాటర్ ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం పర్చేస్ చేసినప్పుడు మనం ఏం పర్చేస్ చేస్తాం. తర్వాత మనము బయట వస్తువులు ఎప్పుడైతే మనం కొంటున్నామో అది కూడా స్పెషలీ మనం లేబుల్స్ చూసుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. యాక్చువల్గా ఫస్ట్ ఇండియాలో ఇలా ప్రాబ్లం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవ్వడం వల్ల, మనం బయట నుంచి ఇంపోర్ట్ చేయడం వల్ల ఎన్నెన్నో ఇంగ్రీడియంట్స్ దాంట్లో మిక్స్ అయి ఉన్నాయి. లైక్ అమెరికాలో ఈవెన్ పాలు కూడా మనం తీసుకుంటే పాలు మీద కూడా మనం లేబుల్ చూసుకోవాలి. నేను మొట్టమొదటిసారి 1997 అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా ఉత్సాహంగాని పాలు కొనేసి వచ్చాను. అంటే కొత్త కొత్తగా రసగుల్లా ఎలా చేయాలి నేర్చుకున్నాను. సో నేను అనుకుంటున్నాను స్వామికి మార్నింగ్ మంగళహారతికి రసగుల్లా చేసి ఇద్దామని. నేను ప్రభుజీతో వెళ్ళాను అండ్ మేము పాలు కొనేసి వచ్చాము సూపర్ మార్కెట్ నుంచి. ఎప్పుడైతే మేము పాలు కొనేసి లోపలికి వెళ్తున్నాము డీటీ కిచెన్లోనే, అక్కడ నుంచి ఒక మాతాజీ మమ్మల్ని చూసి అరుపులు అనమాట. నాకు అర్థమవ్వలేదు నేను ఏం తప్పు చేశాను, నేను పాలు తీసుకుని లోపలికి వస్తుంది, లోపలికి తీసుకురావద్దు, అది లోపలికి తీసుకురావద్దు అన్నారు. ఏం లేదు మాతాజీ, పాలు తీసుకొస్తుందని చెప్పాను. అప్పుడు ఆవిడ అన్నారు, ఈ గ్యాలన్ మీరు తెచ్చారు కదా, మీరు ఇంగ్రీడియంట్స్ చదివారా, పాల్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, పాలు అంటే పాలే, పాల్లో కూడా ఏమైనా వేస్తారా అంటే, అప్పుడు ఆవిడ నాకు చదివించారు, మిల్క్ విత్ విటామిన్ ఏ. దీని అర్థం ఏంటి తెలుసా, విటామిన్ ఏ అంటే వాళ్ళు ఏం చేస్తారు, పాల్లోనే ఫిష్ ఆయిల్ మిక్స్ చేస్తారు. సో అందుగురించి మీరు చాలా జాగ్రత్తగా, మన ఇస్కాన్ టెంపుల్లో పాలు కూడా మన ఆర్గానిక్ పాలే మనం కొంటాము, లేదంటే పాల్లో కూడా వాళ్ళు ఏదైనా మిక్స్ చేస్తారు. సో అప్పుడు ఆవిడ నాకు ఒక హాఫ్ అన్ అవర్ ప్రవచనం ఇచ్చింది, అమ్మ మీరు ఇక్కడ ఏది కొన్నినా, గ్రౌండ్ నట్స్ కొన్నినా కూడా దాంట్లో మసాలా మిక్స్ చేస్తారు, అది కూడా ఏదైనా మీట్ పౌడర్ ఉంటుంది. మీరు బ్రెడ్ కొన్నినా లేదా, అఫ్కోర్స్ అమెరికాలో అవసరమే ఉండదు అనుకోండి బ్రెడ్ కొనడానికి, ఎందుకంటే అందరు డివోటీస్ చాలా ఎక్స్పర్ట్ బేకరీ ఐటమ్స్ ఎంత చక్కగా తయారు చేస్తారు. ఈవెన్ బటర్ కొన్నినా కూడా ప్రతి దాంట్లో ఇంగ్రీడియంట్ చదవండి అని. సో ఫస్ట్ మన ఇండియాలో ఇంత ఇంపార్టెంట్ ఇది కాదు, కానీ ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ఇండియాలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనం ఏది కొనినా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూడండి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, మాతాజీ ఇంత మినిమం వస్తువులు కూడా చెప్తున్నారు, కానీ ఇక్కడే మనం చిన్న చిన్న తప్పులు చేస్తాము. ఆ గ్రీన్ మార్క్ ఉందో లేదో, అండ్ ఒక్కొక్కసారి ఆ గ్రీన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏదేదో మిక్స్ చేస్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా మీరు ఏం కొనినా దాంట్లో ఏముంది, ఎందుకంటే అనుకోకుండా మనం ఎందుకు పాపం చేయాలి. మనం యూజ్ చేసిన కోల్గేట్ అయినా, మనం యూజ్ టూత్పేస్ట్ అయినా, మనం యూజ్ చేసిన సోప్స్ అయినా, మన తినే వస్తువులు కూడా ఒక్కసారి బ్యాక్ ఇంగ్రీడియంట్స్ చూడాలి దాంట్లో ఏముంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత లేడీస్కి డ్యూరింగ్ ద సైకిల్ టెంపుల్కి రావచ్చా కాదు, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరు లేడీస్కి. అయితే ఇక్కడ అంటున్నారు మీరు ఆ సైకిల్ ఉన్నప్పటికీ ఎందుకు టెంపుల్కి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లాజిక్ అర్థం చేసుకోండి. ఆ సైకిల్కి పాస్ అయినప్పటికీ మన బాడీ నుంచి చాలా ఎక్కువ హీట్ బయటికి వస్తుంది. సో ఆ హీట్ మనం ఎందుకు యువతల పర్సన్ని పాస్ చేయాలని, మనం వీలైన వరకు దూరం ఉంటే మంచిది. కానీ ఎవరైనా లేదు మాకు టెంపుల్కి రావాలని ఉంది అని అనిపిస్తుందంటే టెంపుల్కి వచ్చి వెనక నిలబడాలి. అండ్ ఎటువంటి డీటీ సేవలు మనం పార్టిసిపేట్ చేయకూడదు, లేదు భగవంతుడు మాలా దగ్గరికైనా దేనికైనా ఎవరైతే అలాంటి ఇంటిమేట్ పర్సనల్ సేవ భగవంతుడిని అందిస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా మనం తాకకూడదు. తులసికి పరిక్రమ చేసుకోకూడదు, తులసి నుంచి దూరం ఉండాలి స్పెషల్లీ, ఎందుకంటే మన బాడీ నుంచి ఉన్న హీట్ దానికి వెళ్ళడం వల్ల అది చచ్చిపోతుందని, అది పాడైపోతుంది, డ్రై అయిపోతుంది అనమాట తులసి. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వీలైన వరకు మనం టెంపుల్ రాకపోతే మంచిది, రావాలనిపించిన, ఎందుకంటే మనకి క్లాస్ మిస్ అవ్వాలని ఇష్టం లేదు, మనం ఎలాగో వీక్ అంతా టెంపుల్ నుంచి దూరం ఉంటాం, మళ్ళీ ఆ సండే స్కిప్ అయిపోతే మనం స్పిరిచువల్గా అంటే మనం డిసప్పాయింట్ అయిపోతాం, లేదంటే మనము డౌన్ అయిపోతామని మనం అనుకోవచ్చు. అందుకోసం మనం రావాలి ప్రోగ్రామ్కి, కానీ మనం వెనక ఉండి ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి, కానీ ఎవరిని మనము టచ్ చేయకూడదు, దూరంగా ఉండి దూరం నుంచి మనము వెళ్ళిపోవాలి. సో ఇట్స్ అలౌడ్, బట్ డోంట్ టచ్ ఎనీథింగ్, ఎనీ స్పిరిచువల్ ఆర్టికల్స్, ఎనీ స్పిరిచువల్ ఐటమ్ టచ్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అలాంటి టైంలో జపం చేసుకోవచ్చా చేసుకోకూడదు. జపం చేసుకోవచ్చు, కానీ మీరు చేసిన తులసి మాలతో, ఎందుకంటే భగవంతుడి తాలూకు నామము చాలా పవిత్రం. మీరు అపవిత్రంగా ఉన్నా కూడా నామం చాలా పవిత్రంగా ఉంది. సో మీరు తులసి మాలతో చేయకుండా మీ కౌంటర్తో చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆ టైంకి ఒక వేరేగా మాల పెట్టుకోవచ్చు, వేపమాల పెట్టేసుకోవచ్చు, ఆ వేపమాలతో మీరు చేసుకోండి, లేదంటే మీరు హ్యాండ్తో కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కౌంటింగ్ మెషిన్స్ ఉన్నాయి. ఎందుకంటే జపం చేయడం అనేది ఎట్టు పరిస్థితుల్లో మనం మానకూడదు. మనకి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా మనకు అవకాశం ఉంటే మనం జపం చేయాలి, ఎందుకంటే మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది, దాన్ని మనం వృధా చేసుకోకుండా. భగవంతుడు జపం చేయడం అంటే ఆయన్ని ఎల్లప్పుడూ తలుచుకోవడం, దాంట్లో తప్పు ఏమీ కాదు. సో జపం అనేది మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు అడుగుతారు భగవద్గీత చదవచ్చా. యాక్చువల్గా భగవద్గీత అనేది చాలా పవిత్రమైన పుస్తకం, స్పెషల్లీ మన కల్చర్లో అయితే భగవద్గీతని పూజిస్తాము, హారతి చేస్తాము, లోపల పెట్టుకుంటాము, మనం గుడి లోపల ఉంటుంది, మన ఇంట్లో పూజా రూమ్ లోపల ఉంటుంది. సో అలాంటి టైంకి మనం భగవద్గీత చదవచ్చు, కానీ మీరు ఆ పుస్తకం చదవకుండా ఇప్పుడు మీ సెల్స్లో, సెల్లో, ఫోన్లో మీకు వచ్చాయి, సో మీరు దాన్ని మీరు అంటే ఆ ఒక శాంక్టిటీ కూడా మెయింటైన్ అయింది, ఆ పుస్తకంని మీరు మీ హ్యాండ్తో టచ్ చేయలేదు, కానీ ఆ జ్ఞానాన్ని వినడంలో తప్పు లేదు. మీరు ఆ టైంకి ప్రవచనాలు వినొచ్చు, భగవద్గీత మీద క్లాసెస్ వినొచ్చు, లేదంటే మీ ఫోన్లో ఏదైనా స్పిరిచువల్ టెక్స్ట్ మీరు చదువుకోవచ్చు, దాంట్లో తప్పు ఏమీ లేదు. తర్వాత అంటున్నారు స్పెషల్లీ క్లాస్ అయినప్పుడు మన బిహేవియర్ ఎలా ఉండాలి. ఒక్కొక్కసారి మనం క్లాస్లో ముందుకెళ్ళి కూర్చుంటాం, అండ్ తర్వాత 10-15 నిమిషాల తర్వాత మనం బోర్ అయిపోతే అందరి ముందు మనం లేచి వెళ్ళిపోతాం. సో మనం అది ముందే ఆలోచించాలి, క్లాస్ లోపల వచ్చినప్పటికీ నేను ఈ క్లాస్ 1 గంట సేపు ఉంటుంది, కూర్చోగలుగుతానో లేదు, లాదు నాకు లేదు, నాకు ఇంకో ఏదైనా సేవ ఉంది, నాకు ఇంకేమైనా ఉందంటే మనం వెనక కూర్చోవాలి. అప్పుడు మనం వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఎవరు ఇబ్బంది పడరు. ఒక్కొక్కసారి మనం అనుకున్నాము కూర్చుంటాం, కానీ ఎవరు మనకి సేవకు పిలిచేస్తారు, మనం మధ్య నుంచి లేయాలి, ఎవరికైనా పాస్ అవ్వాలంటే దానిలో కూడా చాలా వినయంగా చేతు చూపిస్తూ అందరినీ చెప్తూ నేను వెళ్ళాలి అని మనం వినయంగా బెండ్ అవుతూ వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక్కొక్కసారి చాలా స్టైల్గానే నేనేదో సేవలు అని టక్ టక్ టక్మని వెళ్ళిపోతాం, మన అందరినీ డిస్టర్బ్ చేసేసి. ఎప్పుడైనా క్లాస్ అవుతూ ఉంటే మన గురించి ఎవరైనా డిస్టర్బ్ అవుతున్నారంటే కూడా అపరాధం. ఎవరో ఎంతో దూరం నుంచి ఏదో వినడానికి కష్టపడి భగవంతుడు కథ వింటున్నారు, ఆ నిమిషానికి మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు, మన గురించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే చాలా తప్పు. ఎస్పెషల్లీ మాతాజీస్ ఎవరైతే చిన్న పిల్లల్ని తీసుకొస్తారో వాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, లేదు మాకు కూడా క్లాస్ వినాలని ఉంది, కానీ మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కాకుండా అందరి ఇంట్రెస్ట్ గురించి ఆలోచించాలి. మన ఒక్క క్లాస్ వినడానికి ఇంతమంది డిస్టర్బ్ అవుతారంటే అది తప్పు. మనకు కావాలంటే మన పిల్లలు ఇంట్లో పడుకున్నప్పుడు మనం బై క్యాసెటో, బై డివిడియో, లేదంటే బై యూట్యూబ్స్ అయినా మనం వినొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఆ రోజుల్లాగా కాదు. సో కానీ అవతల మంచిని మనము డిస్టర్బ్ చేయకూడదు. ఇది వినడానికి చిన్న చిన్నది ఉన్నప్పటికైనా మనం ఇలాంటి అపరాధాలు చేస్తున్నాము. నేను చాలాసారి చూశాను కొంతమంది మాతాజీలు ఆర్గ్యూ చేస్తారు, మాకు వినాలని ఉంటుంది, అందుకోసం కొంతసేపు మేము కూర్చుంటే ఏమైపోతుంది. సో ఈవెన్ ఐ హ్యావ్ పాస్డ్ థ్రూ ద సేమ్ ఫేస్ టూ సన్స్. సో నాకు గుర్తుంది ఒకసారి అయితే నేను నిమాయి చిన్నప్పుడు నిమాయిని తీసుకొని మేము ఉదంపూర్కి వెళ్ళాము, అక్కడ నవయోగేంద్ర మహారాజ్ వ్యాస్ పూజ. సో నాకు ఎంత వినాలని ఒక తపన, ఎందుకంటే ఆయన చాలా బాగా మాట్లాడతారనమాట. సో ఆయన క్లాస్ ఇస్తున్నారంటే నాకు ఎంత వినాలని. కానీ అక్కడ ఉన్న డివోటీస్ సింపుల్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను, నా చేతిలో చిన్న బాబు ఉన్నాడంటే వాళ్ళకి అర్థమైపోయింది. చాలా వినయంగా వచ్చి నాకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, మీకు ఇక్కడ అవ్వదండి, మీరు బయటే కూర్చోవాలి అని చెప్పేసారు. అసలు నిమ్మ ఇంకా గోళ స్టార్ట్ కూడా చేయలేదు, వాళ్ళు ముందే చెప్పారు ఇక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ అనేది. ఇప్పుడు అనుకున్నాను, బాబు నేను ఎంత దూరం వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి నాకు మహారాజ్. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే టెక్నాలజీ ఉంది, మనం క్లాసెస్ తర్వాత కూడా వినవచ్చు. ఆ రోజుల్లో అంత లేదు, అసలు అదే అక్కడ మిస్ అయ్యామంటే మిస్ అయ్యాము. ఆయన ఏం మాట్లాడారు, ఆయన ముఖారవిందం నుంచి ఏం వచ్చింది, అది ఫర్ ఎవర్ అది మన పోయింది, మనకి ఎవరు చెప్తారు. కానీ ఇప్పుడు అది లేదు. సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకోసం చాలామంది లేడీస్ నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కసారి స్పెషలీ మన డివోటీ మాతాజీస్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు, మాతాజీ మేము ఏమీ వినలేకపోతున్నాం, బాబు పుట్టినప్పటి నుంచి మేము అలానే, మా లైఫ్ అంతా అలానే అయిపోయింది. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను, నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎవ్రీబడి హ్యాస్ పాస్ త్రూ దట్ స్టేజ్ అండ్ కొన్నాళ్ళకి మీరు కూడా పాస్ అయిపోతారు, అదేం పర్మనెంట్ కాదు. మీరు జస్ట్ పేషెన్స్ ఉండండి, ఆఫ్టర్ 3-4 ఇయర్స్ మీరు ఫ్రీ అయిపోతారు. సో అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత హారతి గురించి అన్నారు, ప్రసాదం గురించి అన్నారు. హారతి గురించి కూడా, హారతి అయినప్పటికైనా మనము చాలా కేర్ఫుల్గా చూడాలి. స్పెషలీ స్వామి ఒక ముఖారవిందం దగ్గర హారతి పెట్టినప్పుడు మనం చూస్తే వి గెట్ సో మచ్ పుణ్యం అనమాట. అది చాలా స్పెషల్ మూమెంట్ అనమాట, మనం చాలా పర్ఫెక్ట్గా దాన్ని చూడాలి. తర్వాత ఆ హారతి మనకి ఇస్తారు ఎప్పుడైతే, అది కూడా మనము చాలా భావంతో తీసుకోవాలి. దాన్ని చాలా యాంత్రికంగా ఇలా ఇలా తీసేసుకొని ఓకే ఓకే అని కాదు, మనం చాలా భావంతో రెండు చేతులతోనే, అన్లెస్ అండ్ అంటే మనం ఏదో చాలా ఇంపార్టెంట్ సేవలో ఉన్నాము, రెండు చేతులతో దాన్ని చాలా చక్కగా మనం తీసుకోవాలి. మనం హారతి ఇచ్చినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సీనియారిటీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ మనం హారతి ఆఫర్ చేయాలి. లైక్ మామూలుగా శ్రీ వైష్ణవ్ టెంపుల్స్లో అయితే హారతి ఫస్ట్ గరుడికి చూపిస్తారు హారతి అయిన వెంటనే. మన ఇస్కాన్ టెంపుల్లో మనం శ్రీల ప్రభుపాదని చూపిస్తాం, ఎందుకంటే ఆయన వైష్ణవ శ్రేష్ఠ, అందరికైనా ఆయన సీనియర్గా ఉన్నారు. సో ఫస్ట్ ఆయన హారతి తీసుకుంటారు, తర్వాత టెంపుల్లో ఉన్న సీనియర్ లీడర్స్, తర్వాత మనకైనా ఎవరైతే ముందు దీక్ష తీసుకున్నారో అలాంటి సీనియారిటీలో హారతి చూపిస్తూ మనము చేయాలి. అండ్ ఒకవేళ మనం సీనియర్గా ఉన్నాము కానీ మనకి ఎవరు హారతి చూపించలేదనుకోండి, దాని గురించి ఫీల్ అయిపోయి అలా కూర్చొని ఉండిపోకూడదు, అయ్యో నాకు హారతి ఇవ్వలేదు, నేను అందరికైనా సీనియర్ నేనే కదా అని. ఏం పర్వాలేదు, మనం ఎవరికైనా హారతి ఇచ్చినప్పుడు మనం 10 సార్లు ఎవరు సీనియర్ ఎవరు సీనియర్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఇవ్వాలి. మనకు ఒకవేళ ఎవరు ఇవ్వలేదనుకోండి ఏం పర్వాలేదు, అది ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. హారతి అనేది మన సీనియారిటీ చూపించడానికి కాదు, హారతి అనేది భగవంతుడి తాలూకా హారతి, మన ఆయన బ్లెస్సింగ్స్ కోసం దాన్ని తీసుకుంటున్నాము. తర్వాత మనకి ప్రసాదిలో ఇచ్చిన గార్లెండ్, ఒక్కొక్కసారి ఇప్పుడు మనం వేసుకున్నాం ఇది స్వామికి వేసుకున్న ప్రసాది గార్లెండ్, లేదంటే ఒక్కొక్కసారి ఫ్లవర్స్ ఇస్తారు మనకి స్మెల్ చేయడానికి, అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్కొక్కసారి ఆ మాతాజీలు ఇలా తీసేసుకుని దాన్ని జుట్టు మీద వేసేసుకుంటారు, తర్వాత జుట్టు నుంచి అది కిందకు పడిపోతుంది, తర్వాత అందరు దాన్ని తొక్కేసి వెళ్ళిపోతారు, అది వాళ్ళు ఇంకా పట్టించరు, దాని పని అయిపోయింది. వీలైన వరకు మీరు దాన్ని స్మెల్ చేసి ఎక్కడో పెట్టేసుకోండి, లేదంటే మీ మాలా బ్యాగ్లో అయినా లేదంటే టెంపుల్ హుండీ దగ్గరైనా మీరు పెట్టేసుకోండి. తర్వాత రోజు పూజారి దాన్ని సముద్రంలో వేసేస్తాడు. లేదు మీకు జుట్టులో వేసుకోవాలని ఇష్టం ఉంటే కేర్ఫుల్ ఉండండి, అది మళ్ళీ కిందకి పడకూడదు. చాలాసార్లు నేను చూస్తాను మన ఇస్కాన్ టెంపుల్లో మనం కేర్ఫుల్గానే ఉంటున్నాం, కానీ నేను మొన్న ఈ కొన్ని ప్లేసెస్లో వెళ్ళినప్పుడు తులసికి చాలా లూజ్, అంటే నేను పేరు చెప్పట్లేదు, తులసికి చాలా లూజ్గా యూజ్ చేస్తున్నారు, అంటే ప్రతి పూజలో ప్రతి దాంట్లో. అండ్ తర్వాత అది టెంపుల్ ఫ్లోర్ మీద ఉంది, హ్యాపీగా అంటే ఎవరైనా దానికి తొక్కి వెళ్ళిపోతున్నారో వస్తున్నా దాన్ని పెద్ద పట్టించట్లేదు. సో అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ ఫ్లవర్స్ ఏదైతే స్వామికి మనం ఇచ్చేసి ప్రసాదిగా తీసుకున్నామో దాని మీద కాలేసుకోకూడదు. సో ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళ చేతి నుంచి పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఆవిడ పడేసింది కదా నాకెందుకు, నాకు అపరాధం ఉండదని కాదు, మీరు చూసారు కదా, మీరు వెంటనే తీసుకోవాలి. సో టెంపుల్లో ఎప్పుడైనా మీకు ఫ్లవర్స్ కనిపించారంటే, ఎలాగో మన టెంపుల్లో స్వామిని ఆఫర్ చేయకుండా ఏ ఫ్లవర్ ఉండదు. సో ఏ ఫ్లవర్ అనే నెల మీద ఉంటే ఫస్ట్ దాన్ని పికప్ చేసేసి అక్కడ టేబుల్ మీద అయినా హుండి దగ్గరైనా మీరు పెట్టేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, అపరాధం చేసుకోకూడదు. అండ్ తులసి పరిక్రమ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి తులసి మంజరీలైనా లేదంటే ఏదైనా కింద పడిపోయి ఉంటే వెంటనే దాన్ని తీసుకుని మళ్ళీ తులసి పాట్లో దాన్ని పెట్టేసుకోండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చరణామృతం తీసుకున్నప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దాన్ని చాలా సింపుల్గా కాదు, ఎప్పుడైనా మేము వన్ హ్యాండ్తో చరణామృతం తీసుకోకూడదు, ఆల్వేస్ టూ హ్యాండ్స్. ఎందుకు ఈ కింద హ్యాండ్ పెడుతున్నామంటే బై మిస్టేక్ ఆల్సో చరణామృతాలు ఒక డాట్ కూడా కిందకు పడిపోకూడదు. ఇక్కడ అంటున్నారు పురాణంలో హరిభక్తి విలాస్లో అంటున్నారు, ఒక చిన్న చుక్క కూడా కిందకి పడిపోయిందంటే 10 మిలియన్ టైమ్స్ దాని పాపం మీరు భరించాలి. 10 మిలియన్స్ అంటే ఊహించాలి, 1 మిలియన్ అంటే 10 లాక్స్ అనుకుంటాను, 10 మిలియన్స్ అంటే చూసుకోండి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి, ఆ చరణామృతం ఒక చుక్క కూడా కిందకి పడిపోకూడదు, దాన్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా. తర్వాత ఎప్పుడైతే మనం చరణామృతం తీసుకుంటామో అప్పుడు కూడా ఒక చిన్న మంత్రం పాడుతూ, అంటే శ్రీ రాధాకృష్ణ సేవలో ఈ ఆయన వాళ్ళ ఒక పాద పద్మాల్ని తాకిన నీలిది అది నాకు ఉద్ధరిస్తుంది అని నేను నా శిరస్సు మీద ధరిస్తున్నాను అని చెప్తూ దాన్ని మనం తీసుకోవాలి. సో ఫస్ట్ దాన్ని తాగాలి, తాగిన తర్వాత మన హ్యాండ్ హెడ్ మీద దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత డిటీస్ క్లోతింగ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మన దామోదర్కి, తులసి మహారాణికి, జగన్నాథ్కి ఆఫర్ చేసిన క్లోత్స్, వాళ్ళు వేసుకున్న క్లోత్స్ కూడా మనకి యాజ్ ఎ ప్రసాది ఆ క్లోత్స్ మనకి ఇస్తే మనం ఆ క్లోత్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు ఇంట్లో, లేదంటే మన విగ్రహాల కోసం దాని నుంచి మనము క్లోత్స్ తయారు చేసుకోవచ్చు, బట్టలు కుట్టుకోవచ్చు, కానీ మనం దాన్ని వేసుకోకూడదు. సో అఫ్కోర్స్ మన ఇండియాలో అది ఎప్పుడు పాసిబుల్ లేదు, కానీ అమెరికాలోని చాలా కంట్రీస్లోని స్పెషల్ డేస్, ఫెస్టివల్ డేస్లో భగవంతుడు వేసుకున్న క్లోత్స్ని వాళ్ళు బిడ్డింగ్ చేస్తారనమాట, ఫర్ టు రేస్ డొనేషన్ ఫర్ ద టెంపుల్. సో అప్పుడు ఒక్కొక్కసారి చాలామంది దాన్ని ఇది మా పిల్లలకి ఏదైనా మేము వేయించేయవచ్చు అని అనుకుంటారు, కానీ అది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ మనం అన్ని ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ కవర్ చేశాము, చరణామృత్ గురించి, హారతి గురించి, క్లాస్ గురించి. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, టెంపుల్లో మనం ఎస్పెషల్లీ ఇస్కాన్ టెంపుల్లో ఎంటర్ అయినప్పుడు మనము టూ కలర్ ఆఫ్ డ్రెస్ చూస్తాం. ఒకరు వైట్ కలర్లో ఉంటారు, వైట్ ధోతి, వైట్ కుర్తా, కొందరు ఆరెంజ్ కలర్లో ఉంటారు. దాని డిఫరెన్స్ ఏంటి అర్థం చేసుకోండి. ఎవరైతే వైట్ క్లోత్స్లో ఉన్నారో వాళ్ళు గృహస్థ అంటే దే ఆర్ మ్యారీడ్, లేదంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారు. ఎవరైతే సాఫ్రన్లో ఉన్నారో వాళ్ళు బ్రహ్మచారీస్ అంటే ప్రస్తుతం వాళ్ళు మ్యారేజ్ చేయలేదు, ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు గురు ఆజ్ఞతోని వాళ్ళు బట్టలు మార్చేసి గృహస్థ ఆశ్రమంలో ప్రవేశిస్తారు. ఇది ఎలా ఉందంటే సింపుల్గా, ఇప్పుడు స్కూల్లో ఎలా ఉంటుంది, మీరు ఫస్ట్ క్లాస్లో ఉంటారు, తర్వాత సెకండ్, 10th, తర్వాత కాలేజ్, ఇంటర్మీడియట్. అలానే ఈ వైదిక సిస్టమ్ ఎలా ఉందంటే, ఫస్ట్ బ్రహ్మచారి అంటే అప్ టు 25 ఇయర్స్ మీరు సెలబ్రేట్గా ఉండాలి, అంటే బ్రహ్మచారి అని మీరు పాటించాలి. గురువు ఒక ఆజ్ఞ కింద, గురువు ఒక ఆశ్రమంలోనే మీరు యాజ్ ఎ బ్రహ్మచారి ఉండాలి. ఆఫ్టర్ 25 ఇయర్స్ మీరు మ్యారేజ్లో ఎంటర్ అవుతారు. సో అప్పుడు గురువు ఒక బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు మ్యారేజ్ లైఫ్లో ఎంటర్ అవుతారు. అప్పుడు ఆ బట్టలు మీరు ఇచ్చేసి మీరు వైట్ బట్టలు గురువు ఆజ్ఞతో వేసుకొని మీరు వాళ్ళ డివోటీ వైఫ్తోని మ్యారేజ్ చేసుకుంటారు. డివోటీ పిల్లలు పుట్టాలి, వాళ్ళని కూడా భక్తిలో తీసుకురావాలని మీరు ఒక వాగ్దానం చేస్తూ ముందుకెళ్తారు. సో యూజువలీ ఈ సిస్టమ్ ఎలా ఉందంటే, బ్రహ్మచారి, గ్రహస్థ, తర్వాత వానప్రస్థ. వానప్రస్థ అంటే ఆఫ్టర్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వానప్రస్థ చేయడం అంటే మీరు ఇంకా హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరం, అంటే మీరు వానప్రస్థ అంటే వనానికి వెళ్ళిపోవాలి యాక్చువల్గా, కానీ కలియుగంలో ఇక్కడ వనం లేదు, మనం వనానికి వెళ్ళిపోవడానికైనా ఇంట్లోనే ఉంటూ వానప్రస్థాన్ని పాటించడం, అంటే డే టు డే మేనేజ్మెంట్లో ఇంటర్ఫియర్ చేయకుండా భక్తి చేస్తూ జపం చేస్తూ పిల్లల్ని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇంట్లో ఉంటారు, కానీ దేంట్లో అయినా వాళ్ళు ఇంటర్ఫియర్ చేయకుండా భక్తిలోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అండ్ తర్వాత ఉన్న ఆశ్రమం సన్యాసాశ్రమం. సో పూర్వంలో ఎలా ఉండేదంటే, వనప్రస్థ తర్వాత మెల్లగానే వైఫ్ని వదిలేసి వనాల్లో వెళ్ళిపోయి సన్యాస ఆశ్రమని తీసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇది జరగట్లేదు. సో ఇప్పుడు మీరు సన్యాసి తీసుకోవాలంటే, ఒక్కొక్కసారి మీరు గృహస్థ వనప్రస్థ అయిన తర్వాత సన్యాసి తీసుకుంటారు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా అంటే బ్రహ్మచారి నుంచి సన్యాసికి వెళ్ళిపోతారు, మీరు ఇంకా మ్యారేజ్ అనేది చేసుకోరు. సో మన ఇస్కాన్లో 2 టైటిల్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కసారి అంటాము స్వామి, ఒక్కొక్కసారి అంటాము గోస్వామి. ఈ స్వామికి గోస్వామికి డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే డైరెక్ట్గా బ్రహ్మచారి 25 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ మ్యారేజ్ చేయకుండా, ఇప్పుడు మన ఇస్కాన్లో సిస్టమ్ ఏంటంటే 50-60 అయ్యే వరకు సన్యాసి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా అట్ ద ఏజ్ ఆఫ్ 30 అడగొచ్చు, నాకు సన్యాసి ఇవ్వండి, నాకు మ్యారేజ్ చేసుకోవాలని లేదు, లేదంటే 40 ఇయర్స్లో అడగొచ్చు, కానీ వాళ్ళు అంటారు నోనో, నువ్వు టైం తీసుకో, ఎందుకంటే ఇంకా యంగ్ ఉన్నావు, ఒకవేళ నీకు ఎలాంటి ఏమైనా కోరిక పుడితే గురువు ఒక ఆజ్ఞత నువ్వు మ్యారేజ్ చేసుకో. సో అప్ టు 50-60 వాళ్ళకి టైం ఇస్తారు. అప్పుడు 60 ఇయర్స్కి కూడా లేదు, ఇంకా నాకు ఇప్పుడు సన్యాసి ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళకి సన్యాసి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళ పేరు మార్చేసి స్వామి కింద చెప్పబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన టెంపుల్లో ఉన్నారనుకోండి శ్యామ్ సుందర్, ఆ ప్రభుజీ పేరు అనుకోండి. ఇప్పుడు ఆయన బ్రహ్మచారి ఉన్నప్పుడు ఆయన పేరు ఉంటుంది శ్యామ సుందర్ బ్రహ్మచారి. ఎప్పుడైతే ఆయన మ్యారేజ్ చేసుకుంటారో ఆయన పేరు ఉంటుంది శ్యామ సుందర్ అధికారి. అధికారి అంటే గృహస్థ ఆశ్రమంలో ఉన్నాడు, బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన సన్యాసి తీసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు ఆయన పేరు ఉంటుంది శ్యామ సుందర స్వామి. స్వామి అంటే ఏంటి? స్వామి మీన్స్ మాస్టర్, జస్ట్ లైక్ దిస్ ఏ ప్రభు. సో ఎవరైతే ఆయన ఒక ఇంద్రియాలని ఆయన నిగ్రహించి ముందుకెళ్తున్నారో స్వామి అంటారు. ఇప్పుడు కొందరు గోస్వామి అని ఉన్నారు. సో గోస్వామి ఎందుకు వాళ్ళకి పేరు వచ్చిందంటే, వాళ్ళు బ్రహ్మచారి తర్వాత గృహస్థాశ్రమంకి వెళ్ళారు, గృహస్థాశ్రమం తర్వాత వనప్రస్థకి వెళ్ళి సన్యాసి తీసుకున్నారు. సో అప్పుడు వాళ్ళ పేరు ఉంటుంది గోస్వామి. సో యాక్చువల్గా వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పటికైనా, గో అంటే ఇంద్రియాలు, సో ఆ ఇంద్రియాలకి స్వామి, ఆ ఇంద్రియాలని నియంత్రిస్తూ గృహస్థ వనప్రస్థని పక్కనే పెట్టి ఒక అడుగు ముందు వేసుకొని సన్యాసాశ్రమని గ్రహించారు కనుక వాళ్ళకి గోస్వామి అని పేరు వస్తుంది. సో ఇది ఎందుకు క్లారిఫై చేస్తుందంటే, మన టెంపుల్లో అందరూ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. బ్రహ్మచారి అంటే ఎవరైతే సన్యాసి తను దండ పట్టుకున్నాడు, మీరు చూస్తారు ఎప్పుడు తన చేతిలో ఒక దండ ఉంటుంది, వాళ్ళు సన్యాసిలు. ఎవరైతే మామూలుగా కాసి బట్టలు వేసుకున్నారు వాళ్ళు బ్రహ్మచారీస్. సో ఎప్పుడైనా మనం ఏ సన్యాసిని చూసుకుంటే ఫస్ట్ మనము నమస్కారం పెట్టాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఈవెన్ మన గౌరవం ఇవ్వడం కూడా, శ్రీల ప్రభుపాద శిష్యులు ఎవరైతే శ్రీల ప్రభుపాద దగ్గర దీక్ష తీసుకున్నారో మనం వాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాము. ఎవరైతే సన్యాసిస్, మనం వాళ్ళకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాము. సి డీలింగ్స్ విత్ ద డివోటీస్ ఆల్సో 3 టైప్స్ ఉంటాయి. ఏ డివోటీస్ అయితే మనకైనా సీనియర్ ఉన్నారనుకోండి, మనం ఎప్పుడు వాళ్ళని గౌరవిస్తూ ఉండాలి. ఎవరైతే మన లెవెల్లో ఉన్నారనుకోండి వాళ్ళని మనము ప్రేమిస్తూ ఉండాలి. ఎవరైతే మనకైనా జూనియర్ ఉన్నారు వాళ్ళకి ఇంకా మనము అఫెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళ మీద మనం కరుణ చూపించాలి. సో ఎవరైతే మన సీనియర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక ప్రవర్తనం ఉంటుంది, మన ఈక్వల్స్తో ఒక ప్రవర్తనం ఉంటుంది. అండ్ ఎవరైతే కొత్తగా భక్తి జీవితంలో వచ్చారు, యాక్చువల్గా చైతన్య మహాప్రభు అంటారు ఎవరైనా ఒకసారి కృష్ణ పేరు చెప్తున్నారంటే వాళ్ళు భక్తులే. సో ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు, మాతాజీ మనం ప్రతి ఒక్కరికి అలాంటప్పుడు నమస్కారం పెడుతూ ఉండాలి కదా, ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు కూడా చెప్పారు భగవంతుడి పేరు. సో ఇక్కడ అంటున్నారు మీరు ఫిజికల్గా పెట్టే అవసరం లేదు, మీకు ఎవరి మీదైనా చాలా ఎక్కువ రెస్పెక్ట్ పుట్టితే మానసికంగా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ సీనియారిటీ లెవెల్లో రాలేదు. మీరు ఇలా వాళ్ళకి నమస్కారం పెట్టడం వల్ల వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది, ఇదేంటి ఇస్కాన్ టెంపుల్కి వచ్చి టూ సండేస్ వచ్చి నాకు ఇక్కడ అందరు నమస్కారం పెడుతున్నారు. పాపం వాళ్ళకి తెలియదు మనం చైతన్య చరితామృతం ఫాలో చేస్తున్నాము, మీరు ఒకసారి కూడా హరే కృష్ణ చెప్తే నమస్కారం పెడతాం. వీళ్ళు అనుకుంటారు ఇక్కడ బాగుందండి అందరు నమస్కారం పెడతారు, రండి అయితే పెట్టండి. మనకంతా లాజిక్ ఉండాలి, ఎవరికి పెట్టాలి ఎవరికి మనం, అంటే మనం ఒకవేళ చాలా పరమహంస స్టేజ్లో ఉండొచ్చు, మనకు అందరికీ నమస్కారం పెట్టాలని అనిపిస్తుంది అనుకోండి, మానసికంగా పెట్టేసుకోవాలి. అందుగురించి మనకు అర్థమవ్వకపోతే ఊరికి మన సీనియర్స్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని సింపుల్గా మనం ఫాలో చేస్తూ మనము వెళ్ళిపోవాలి. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నేను ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. బ్రహ్మచారిస్తో మనము టెంపుల్లో బిహేవ్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ బ్రహ్మచారిస్ అంటే ఏంటి, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఏం ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంద్రియాలని నియంత్రిస్తూ వాళ్ళు యాక్చువల్గా చాలా సంప్రదాయాల్లో అయితే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి లేడీస్తో మాట్లాడడానికి అలౌ చేయరు. కానీ మన టెంపుల్లో ఏమైపోతుందంటే మన ఇస్కాన్ ఆర్గనైజేషన్లో మనం ప్రీచింగ్ మూమెంట్లో ఉన్నాము. సో ప్రీచింగ్ మూమెంట్లో ఉండడం వల్ల మనం కొంచెం మిక్స్ అయిపోతాం, ఏదో ఒకటి సేవా చెప్తావు లేదంటే ప్రభుజీ ఏదైనా మనకు చెప్తారు కొంచెం ఇది ఇచ్చేయండి అది, దానివల్ల మనము మాట్లాడుతున్నాం. కానీ ఆ మాటలు ఎక్సెప్ట్ మన పని వరకు ఉండాలి, కానీ దానికి దాటి ఇంకొక లైన్ కూడా ఉండకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్పెషలీ యాజ్ లేడీస్ అందరూ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ్రమంలో ఉన్నారు, వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు, వీళ్ళని వరకు వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. అండ్ 99.9% అసలు మనం వాళ్ళతో మాట్లాడకూడదు. కానీ ఒకవేళ మన గురుగారు ఏదైనా ఇన్స్ట్రక్షన్ చెప్పారు మాట్లాడాలి తప్పదు అంటే మనం మాట్లాడతాం. మన వరకు వాళ్ళతో వెళ్ళి సోషలైజేషన్ చేయడము చాలాసారి తప్పు మన డివోటీస్ చేస్తున్నారు. అందుకోసం నేను మళ్ళీ మళ్ళీ దీన్ని నొక్కి చెప్తున్నాను, ఒక్కొక్కసారి వెళ్ళి మా ప్రభుజీ మీరు చాలా బాగా పాడుతున్నారు ప్రభుజీ, మీరు ఎలా ఇలా ఎలా పాడగలుగుతున్నారు ప్రభుజీ, నాకు ఏదైనా టిప్స్ ఇస్తారు, అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళు మనతో మాట్లాడకూడదు. మనకి ఎటువంటి స్పిరిచువల్ క్వశ్చన్స్ ఉన్నా మనం గ్రహస్థ ప్రభుజీస్ ఉంటారు వాళ్ళని మనం అడగొచ్చు బ్రహ్మచారిస్తో. అందుగురించి అసలు మనం టెంపుల్కి వచ్చినప్పుడు కూడా కాళ్ళు పట్టీలు వేసుకోవడము అలాంటివి మనం చేసుకోకూడదు. మనం ఊరికి ఎవరిని డిస్ట్రాక్ట్ చేయకూడదు, మనం వచ్చాము వెళ్ళాము చాలా నెమ్మదిగా రావాలి నెమ్మదిగా వెళ్ళిపోవాలి. ఇది చిన్న విషయాలు, కానీ ఇప్పుడు మన కల్చర్ పోయింది మనకు తెలియట్లేదు. యాక్చువల్గా లేడీస్ అనేది వాళ్ళ బిహేవియర్లో వాళ్ళ మాటల్లో వాళ్ళ వాకుల్లో వాళ్ళు నడిచిన దానిలో ఎంత షైనెస్ ఉండాలి అది అంత. మనం మోడర్న్ అవుతున్నామంటే మన సాధనాలు మనం పెరగాలి, మన జ్ఞానంని మనం పెంచుకోవాలి. కానీ బేసిక్ క్వాలిటీ ఒక లేడీది షైనెస్ అనేది మనం అది గివప్ చేయకూడదు. అంటే చాలామంది అనుకుంటారు ఇలా షై అవ్వడం అంటే ఓల్డ్ ఫ్యాషన్, నేను నా షైనెస్ని నా సిగ్గుని వదిలేస్తే మేబీ నేను నాకు అందరు చాలా మెచ్చుకుంటారేమో. కానీ స్పెషలీ టెంపుల్లో మనం వచ్చినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఇప్పుడు చాలాసారి నేను చూస్తాను మాతాజీలే వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు, వాళ్ళ మధ్యనే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఊరికే టెంపుల్లో ఏదో జోక్ చెప్పి గట్టిగా నవ్వడం హా 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 అన్నప్పటికైనా 10 మంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి ధ్యానం అక్కడ ఏమైంది ఎందుకు ఇలా నవ్వు, అది చాలా తప్పు. మనకి నవ్వాలనుకుంటే మనం ఇంటికి వెళ్ళి నవ్వచ్చు. టెంపుల్ అనేది జోక్ చేయడానికి ప్లేస్ కాదు, టెంపుల్ అనేది మనం వస్తున్నాము సాధన చేయడానికి, టెంపుల్ అనేది మనం వస్తున్నాము ఇతరులు మనం ఎంకరేజ్ చేద్దాం రండి, మనకి మానవ జీవితం వచ్చి రాదు, మనం ఎలా కృషి చేతనే పెరగాలి, ఎలా భక్తుల అసోసియేషన్ తీసుకోవాలి, మాతాజీ మీరు ఏ భజన నేర్చుకుంటున్నారు నేను ఈ భజన నేర్చుకుంటాను, మనం అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతున్నాం. ఊరికే నవ్వడము అండ్ స్పెషలీ లేడీస్ గట్టిగా నవ్వడం అంటే శ్రీ ప్రభుపాద్ దానికి ఒక వర్డ్ యూజ్ చేశారు, నేను ఆ వర్డ్ ఇక్కడ యూజ్ చేయలేను కానీ చాలా తప్పు అన్నారనమాట, మనుస్మృతిలో కూడా అన్నారు. స్పెషల్లీ అన్నారు లేడీస్ నవ్వినప్పుడు కూడా పళ్ళు కనిపించకూడదు అనమాట, పళ్ళు కనిపిస్తే కూడా చాలా తప్పు అనమాట. సో మన నవ్వు కూడా మందహాస్య చాలా సింపుల్గా స్మాల్గా నవ్వుతూ, అండ్ ఒకవేళ మనం ఇలా నవ్వేసాం అనుకోండి అన్నప్పటికైనా అవతలు వినిపించకూడదు, మనం గట్టిగా నవ్వుతే అందరూ చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనం టెంపుల్లో వచ్చి ఇలా బిహేవ్ చేస్తే టెంపుల్ కూడా ఒక సోషల్ క్లబ్ లాగా అయిపోతుంది. ఎలా అయితే రోటరీ క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్ ఉంది, జేసెస్ ఇది ఇస్కాన్ క్లబ్ అయిపోతుంది. ఈ క్లబ్లో కూడా అందరు రండి మనం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గట్టిగా నవ్వుదాము, జోక్స్ చేద్దాం, మనం షాపింగ్కి వెళ్దాం. మన ఫ్రెండ్షిప్ అనేది దేనికోసం ఉండాలి, ఇతరుల్ని ఎంకరేజ్ చేయడానికి. మాతాజీ మీరు 16 చేస్తారా, నేను 20 చేస్తాను, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఈ సేవకి వెళ్ళారా, నేను మీరు ఆ సేవకి వెళ్తాను. కానీ మనం మెల్లమెల్లగా ఏం చేస్తున్నాము, ఫ్రెండ్షిప్ చేస్తూ చేస్తూ వేరే దారికి వెళ్ళిపోతున్నాం. ఇతరుల్ని ఎంకరేజ్ చేయకుండా రండి షాపింగ్కి వెళ్దాం, అందరు కలిసి వెళ్దాం, రండి ఇది కొందాము, రండి అక్కడికి వెళ్ళిపోదాం, రండి అది నేర్చుకుందాం, లేదా మనం ఇంటీరియర్ డిజైనింగ్ క్లాస్కి వెళ్దాం, లేదా మనం ఫ్యాషన్ డిజైన్, మన టైలర్ దగ్గర నా టైలర్ ఇలా ఉన్నాడు మీ టైలర్ ఎలా. సో కంప్లీట్గా మనం డిఫరెంట్ డైరెక్షన్లోనే వెళ్ళిపోయారు. అని ఎప్పుడు వెళ్ళిపోయారు కూడా మనకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే చాలా సెటిల్గా అయ్యింది. ఫస్ట్ మనకి సండే పరిచయం అయ్యింది, బాగున్నారు, మీరు ఎలా ఉంటారు, మీరు ఎక్కడుంటారు, మీరు లాసెన్స్ బయా, నేను సిద్ధం దారా అండి అయిపోయింది. ఆ తర్వాత నుంచి మన ఫ్రెండ్షిప్ ఎక్కడో ఏదో దారికి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ మనకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ దొరకలేదు, భక్తి జీవితంలో డిస్కరేజ్మెంటే అయిపోయింది. ఈవిడేంటి అస్తమాను 2 అవర్స్ పడుకుంటారనమాట మధ్యాహ్నం, నేనేంటి 1 అవరేనా, ఈడేంటి ఇల్లంతా ఇలా చక్కగా దులిపేస్తే నేనేంటి సేవలో వెళ్ళిపోతున్నాను, ఏంటి నేను చేసుకుంటాను. సో మన మైండ్ కంప్లీట్గా ఇతరులను డిస్కరేజ్ చేయడం కాదు, ఇతరులను ఎంకరేజ్ చేయడం, ఇంకా భక్తి చేద్దాం, ఇంకా ముందుకెళ్దాము. ఇది సోషల్ క్లబ్ కాదు, ఇది స్పిరిచువల్ క్లబ్. హియర్ వీఆర్ కమింగ్ టు క్రై ఫర్ కృష్ణ, క్రై ఫర్ కృష్ణ, కృష్ణ ఐ వాంట్ యూ, కృష్ణ ఐ వాంట్ యువర్ సర్వీస్, గురు ఐ వాంట్ యూ. సో మనం ఇంకా ముందు ముందుకి వెళ్ళాలి. సో చాలా కేర్ఫుల్, ఎవరు అండ్ ఎవరితో అసోసియేట్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. మనకి అది రావట్లేదు. సి మనం నీళ్ళు తాగినప్పుడు కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటామో, ఇది కిన్లేయా ఎక్వాఫినానా, ఎందుకంటే నా కిన్లే సూట్ అవ్వదండి, క్వాలిటీ బాగాలేదు, నాకు మంచి క్వాలిటీ నీళ్ళు కావాలి, ఎందుకంటే నా థ్రోట్ పాడైపోతుంది. అలానే ఫ్రెండ్స్లో అప్పుడు కూడా మనం క్వాలిటీ, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, ఆ ఫ్రెండ్కి పెద్ద గాడిలో వస్తుందా చిన్న గాడిలో, సారీస్ ఎలాంటి సారీస్ వేసుకుంటుందో, ఎలా తిలక, ఆవిడ చాలా ఆర్టిస్టిక్గా ఉంది, ఆవిడ చాలా స్మార్ట్గా ఉంది. స్మార్ట్నెస్ కాదు, మనకు భక్తి కావాలి. వాళ్ళు ఏ గాడిలో వచ్చారు, వాళ్ళకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అది మనకు అనవసరం. వాళ్ళు భక్తి ఉందా, అంతే. భక్తి ఉంటే, నేను అలాంటి వాళ్ళతో ఉంటే నాకు భక్తి వస్తుంది, అది మనం. సో ఫ్రెండ్స్ ఎంచుకున్నప్పుడు చాలా కేర్ఫుల్, వాళ్ళ ఒక నేచర్ ఎలాంటిది, వాళ్ళ అస్తమానం జోక్స్ వేయడము, లేదంటే ఎవరు వెనక మాట్లాడము, చాలామంది లేడీస్కి ఎలాంటి నేచర్ ఉంటుంది, చేతిలో మాలా బ్యాగ్ కానీ ఊరికే జోక్స్, వాళ్ళతో ప్రయాణం చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మనకి నవ్విస్తారు. మనం అనుకుంటాం బాగుంది కదా, ఏదో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. కృష్ణ కాన్షియస్నెస్ ఎంటర్టైన్మెంట్ కోసం రావట్లేదు. అవతల మనిషి మాట్లాడినప్పుడు అది మీకు భక్తిలో హెల్ప్ అయిందా, అయితే ఆ పర్సన్ని మీరు ఎప్పుడు వదలకూడదు, పట్టుకోండి గట్టిగా. కానీ ఆ మనిషి మీకు వేరే దారిలో ఊరికే మీకు ఎంటర్టైన్మెంట్ చేపిస్తున్నామంటే దూరం నుంచి హరే కృష్ణ, అరే కృష్ణ మాతాజీ. అలాంటి వాళ్ళు మనకి ఫోన్ చేసినా మన ఇది చేసినా సారీ మాతాజీ బిజీగా ఉన్నాను తర్వాత వస్తాను, లేదు సండే కలుస్తాం మాతాజీ, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఎందుకు ఆ ఇన్ఫెక్షన్ మనకెందుకు, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు. చాలా కేర్ఫుల్. నేను ఒక్కొక్కసారి చూస్తాను, ఎవరైతే టెంపుల్కి రావడం మానేశారు అలాంటి వాళ్ళతో కూడా ఇంకా కాంటాక్ట్ ఉంచేస్తున్నారు. ఎందుకు, మన సెంటర్ పాయింట్ ఇక్కడ రిలేషన్స్. ఇప్పుడు మనకి మన హస్బెండ్తో రిలేషన్ ఉంది, ఎలా ఉంది మన హస్బెండ్తో, మనం మ్యారేజ్ చేసుకున్నాం, మన హస్బెండ్ మదర్తో ఎందుకు మన రిలేషన్ ఉంది, ఎందుకంటే హస్బెండ్ ఈజ్ అవర్ హస్బెండ్, అందుగురించి తన మదర్తో మనకు రిలేషన్ ఉంది. హస్బెండ్ని మైనస్ చేసేస్తే రిలేషన్ ఉంటుందా, లేదు. అలానే భక్తి జీవితంలో మనకి ఎందుకు యువతల రిలేషన్ ఉంది, ఎందుకంటే కృష్ణ సెంటర్లో ఉన్నారు, ఎందుకంటే మనకి కామన్ గురు ఉన్నారు, మనకి కామన్ కృష్ణ కామన్ ఉన్నారు మనలో. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, కృష్ణ అవుట్ గురు అవుట్, మన రిలేషన్ ఇంకా కంటిన్యూ అయిపోయింది. నో, ద మూమెంట్ ఆ మాతాజీ ఆ ప్రభుజీ ఇంకా మీ గురువుతో కనెక్టెడ్ లేదు, సారీ నాతో కూడా మీ కనెక్షన్ లేదు, ఐమ్ డన్, నాకేం సంబంధం. మీరు మన 10 ఇయర్స్ నుంచి మనం మాట్లాడుతున్నామేమో, 5 ఇయర్స్ మనం తిరిగి ఎన్నెన్నో ప్లేసెస్కి వెళ్ళాం, మనం తిరిగి షాపింగ్, కృష్ణ సెంటర్లో ఉన్నారా, మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, మనమేం బ్లడ్ రిలేటివ్స్ ఏం కాదు, మన కామన్ ఫ్యాక్టర్ మన కృష్ణ, మన కామన్ ఫ్యాక్టర్ గురు. ఎప్పుడైతే ఆ కామన్ ఫ్యాక్టర్ మన లైఫ్ నుంచి మైనస్ అయింది, మీరు కూడా మన లైఫ్ నుంచి మైనస్ అయిపోయారు. మనం ఏం చేస్తున్నామో, అలాంటి వాళ్ళని వదలట్లేదు. ఎప్పుడైతే మనం అలాంటి వాళ్ళని వదలట్లేదు, వాళ్ళు ఆల్రెడీ సత్సంగం నుంచి దూరం అయ్యారు కనుక వాళ్ళు ఇన్ఫెక్షన్ పెరిగింది, ఆ ఇన్ఫెక్షన్ మనకి పాస్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎంత మెల్లగా పాస్ చేస్తారు మనం రియలైజ్ కూడా అవ్వట్లేదు. మనం అనుకుంటాం, ఏంటి పాపం మనం వాళ్ళని మళ్ళీ తీసుకొస్తున్నాం, అరే మన్ని వాళ్ళని తీసుకురావడానికి కృష్ణ చైతన్యం మనలోనే అంత లేదు ఎవరికైనా తీసుకురావడానికైనా. మనకి స్విమ్మింగ్ వస్తే అప్పుడు ఎవరైనా మునిగిపోతున్నారంటే మనం దూకేయవచ్చు వాళ్ళని కాపాడదామని. మనకే స్విమ్మింగ్ రాదు, మనం ట్రై చేస్తాము, ఇది ఇతను దూరం అయిపోతున్న టెంపుల్ నుంచి నేను తీసుకువస్తానని, మనం తీసుకురామో మనం వెళ్ళిపోతాం కిందకి, మనం మునిగిపోతాం, వాళ్ళతో పాటు మనకి లోపలికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే మాయా ఈజ్ మోర్ స్ట్రాంగర్. అందుగురించి మనం చాలా కేర్ఫుల్, బాబు ఎవరైనా టెంపుల్ నుంచి దూరం వెళ్ళాలంటే నా వల్ల అయ్యే పని కాదు, అది మా గురువు చూసుకుంటారు, నేను వాళ్ళని వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్ లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ ఉంచి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం మనలో లేదు. మనం ఎందుకు సేఫ్ జోన్ నుంచి దూరం వెళ్ళిపోవాలి? మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి వెళ్తున్నాము. సీతామాత ఏం చేశారు? లక్ష్మణ్ రేఖ పెట్టారు. ఆవిడ ముందుకు వెళ్ళింది, అందుకోసము రావణ్ తీసుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ లక్ష్మణ్ మాట వినే ఉంటే ఈ మొత్తం రామాయణం ఉండదు. అలానే మనం కూడా మన లక్ష్మణ్ రేఖలో ఉండాలి. అవతల మనిషి ఏదైనా హ్యాపీ అవుతారేమో అని నేను ఒక అడుగు, లేదంటే ఆవిడ ఫీల్ అయిపోతారు. నాకు కృష్ణ ఫీల్ అవుతలేదు నాకు ఇంపార్టెంట్, నా గురువు ఫీల్ అవుతారు లేదు నాకు ఇంపార్టెంట్. అవతల మనిషి ఫీల్ అవుతారో లేదో నాకు సంబంధం లేదు. నేను నా కంఫర్ట్, నా నేను అంటారు కదా కవచం, నా కవచ జోన్లోనే నేను ఉంటాను. ఎక్కడి వరకు నా గురువు చెప్పారో అక్కడి వరకే. ఒక ఆవుకి కూడా ఇక్కడ మెడకి కట్టేస్తారు, అంతవరకే అది గడ్డి తినగలుగుతుంది. దానికైనా ముందు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అప్పుడు అది డిస్టర్బ్ అయిపోతుంది. అలానే మనకు కూడా గురువు కట్టేసి ఉన్నారు, ఇంతవరకే మీ యాక్టివిటీస్, దానికైనా ముందు మనం ప్లాన్స్ చేయకూడదు. ఇలా చేద్దాం, ఇలా కలుద్దాం, ఇలా మాట్లాడదాం, ఇలా గెట్ టుగెదర్ అవుదాం, ఆ గెట్ టుగెదర్ వేరే దిశలో వెళ్ళిపోతుంది. నో, ఎంతవరకు చెప్పారు అంతవరకు. అండ్ భక్తి అనేది ఏకాంతంలో ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా ప్రాక్టికల్గా చూసుకోండి, మీరు అందరు డివోటీస్ కలవండి, ఓ సాటర్డేనా లంచ్కోనో డిన్నర్కైనా కలవండి, అప్పుడు నాకు రిపోర్ట్ ఇవ్వండి ఆ 1 అవర్లో మీరు భక్తి ఎంత చేశారు. అందరు కలిశారు ఓ లంచ్కి, ఎంత భక్తి చేశారు, మాలా చేశారా, జపం చేశారు అందరు కలిసి, లేదు భాగవతం నుంచి ఏదైనా శ్లోకం చర్చించారు? ఏం లేదు మాతాజీ, కంప్లీట్గా భౌతికం, ఏమి చేయలేదు. దానివల్ల లాభం ఏమైంది? మీరు చెప్పారు కదా డివోటీస్ కలవండి. అక్కడ డివోషన్ గురించి ఏమైనా అయ్యిందా? ఓన్లీ ఎవరైతే తిలక్ వేసుకున్నారో అందరు కలిసి మాట్లాడుకున్నారు తప్ప ఆ కాన్వర్జేషన్లో డిఫరెన్స్ ఏమీ లేదు. భౌతిక వాళ్ళు తిలక్ లేకుండా మాట్లాడతారు, మీరు తిలక్ పెట్టేసుకుని మాట్లాడుతున్నారు తప్ప డిఫరెన్స్ ఏమి లేదు. నో, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. బ్రహ్మచారిస్తో మిక్స్ అవ్వడము, బ్రహ్మచారులతో మాట్లాడడము సన్ని దూరంగా ఉండాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేడీస్లోనే డిస్కషన్ చేయాలి. అండ్ వితౌట్ రీజన్ గెట్ టుగెదర్స్ ఉండకూడదు. అండ్ ఏకాంతంలో మీరు ఊహించండి, ఎవరు లేరనుకోండి మాట్లాడడానికి, మీరు ఏం చేస్తారు? ఇంకా బోర్ అయిపోయి భాగవతమే ఓపెన్ చేస్తారు, ఎలాగో ఏమి ఇంకా చేయడానికి లేదు. లేదంటే యూట్యూబ్లో ఏదో ప్రవచనం పెట్టేసుకుంటారు, లేదంటే జపమాలతో జపం చేసుకుంటారు. కానీ ఇంకొక పర్సన్ దొరికారనుకోండి ఇంకా మీకు అయిపోయింది, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మాట్లాడడానికి, హ్యాపీ, ఫుల్ ఎంజాయ్. అందుకోసం మనకి సేవలో కూడా ఎప్పుడూ తోడ కావాలి. అంటే అకేలా అయితే ఓన్లీ సేవ అయిపోతుంది, ఇంకో పర్సన్ ఉంటే కొంచెం కచ్చరా కొంచెం సేవ, అప్పుడు మజా వస్తుంది. లేదంటే చోక్ అయిపోతాం, ఓన్లీ సేవ ఓన్లీ. అవతల ఇంకో పర్సన్ ఉంటే ఏదో టైంపాస్ చేపిస్తూ ఉంటారు, ఏదో భౌతిక విషయాలు మాట్లాడితే మనం టైంపాస్ అయిపోతుంది, అప్పుడు సేవ చేసినా. సేవా కోసం స్ట్రెంగ్త్ కృష్ణ నుంచి రావాలి, సేవా కోసం స్ట్రెంగ్త్ మన భక్తి నుంచి రావాలి. సేవా కోసం స్ట్రెంగ్త్ భౌతిక ఎంటర్టైన్మెంట్ కాదు. ఊరికి ఆ మాతాజీ ఉంటే ఆవిడ ఏదో జోక్స్ చేస్తే టైంపాస్ అయిపోయింది. టైంపాస్ అవ్వట్లేదు, కచ్చరా అంతా మీ హార్ట్లో పెడుతున్నారు, డస్ట్బిన్ లాగా మీ దాంట్లో అక్యుమిలేట్ చేస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓపెన్ చేసి రండి రండి, ఐఎమ్ ఏ డస్ట్బిన్, రండి, మీరు కావాల్సింది అన్ని నా లోపల పెట్టేసుకోవచ్చు. నో, ఐఎమ్ నాట్ ఏ డస్ట్బిన్, ఐఎమ్ నాట్ ఏ పబ్లిక్ డస్ట్బిన్, ప్లీజ్ నా దగ్గర వద్దు. మీ ఆలోచనలు మీ మైండ్లో ఉంచండి, నా దగ్గర ఉండి కృష్ణ గురించి, గురువు గురించి, భాగవతం గురించి, భక్తుల గురించి మాట్లాడండి. సో దీంట్లో చాలా చాలా సట్టల్ డిఫరెన్స్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం మెచ్యూరిటీ, కొన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో ఉంటేనే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది, నేను ఎక్కడ రాంగ్ వెళ్తున్నాను, ఎక్కడ రైట్కి వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి అన్నారు, ఎవరైతే మనకైనా ఎల్డర్సు సీనియర్సు, ద బెస్ట్ షార్ట్ కట్ వాళ్ళ హృదయంలో మనం ప్లేస్ స్థాపించాలంటే సేవ అందించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సేవ అందిస్తేనే మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. చాలాసారి మీరే అబ్జర్వ్ చేయండి, టెంపుల్లో ఏదైనా ఫెస్టివల్ అయిందనుకోండి, మీరు ఊరికే గెస్ట్లాగా వచ్చారనుకోండి, ఏ సేవ చేయకుండా ఆ రోజంతా ఆనందంగా ఉండదు. కానీ మీరు మార్నింగ్ నుంచి కష్టపడారనుకోండి, ఫ్లవర్ డెకరేషన్లో అయినా లేదంటే ఏదైనా పరిగెత్తడం ఏదైనా చేయడం, ఆ రోజు మీరు ఇంటికి వెళ్తే మీరు ఆనందంగా ఏదో సంథింగ్ కంప్లీట్ సాటిస్ఫైడ్, చాలా ఆనందం వచ్చింది టెంపుల్లో. కానీ ఊరికే మీరు రండి, కూర్చోండి, ప్రవచనం వినండి, హారతి చేసి వెళ్ళిపోండి, అదొక రకంగా ఉంటుంది. సేవ చేస్తే అదొక రకంగా ఉంటుంది. అఫ్కోర్స్ దీనిలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇంకొక లాస్ట్ విషయం, ప్రసాదం తీసుకున్నప్పటికీ మాట్లాడకూడదు. అది మనం చాలా తప్పు చేస్తున్నాము. మనం ఎప్పుడు ప్రసాదం తీసుకున్నప్పటికీ మాట్లాడుతూ, అసలు మనకి బుద్ధి లేదు మనం ఏం తింటున్నామో, మామూలు కాదు, ఇది ఏంటి అనుకుంటున్నారు. ప్రసాదం ఏదైతే స్వామి స్వీకరించారు అండ్ ఆయన ఒక కృపాతో మన్ని ప్రసాదించారు, సో ఎప్పుడైతే ఒక్కొక్కటి లోపలికి వెళ్తుందో అప్పుడు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ, ఎందుకంటే నా సెన్సెస్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, నాకు అస్తమానం మంచిది తినాలని అనిపిస్తుంది స్వామి, సో మీరు ఎంత దయాతోని నా ఒక నాలుకని కంట్రోల్ చేయడానికి మీ ప్రసాదం ఇచ్చారు, అది ఎంత రుచికరంగా ఉంది, అది ఎంత బాగుంది, సో ధన్యవాదాలు తెలుపుతూ మనం తినాలి. అండ్ ఇంకొకటి, 2-3 సంవత్సరాల కిందట నేను హాంకాంగ్కి వెళ్ళాను. హాంకాంగ్ టెంపుల్లో సండే ఫీస్ ప్రోగ్రాంలో నేను చూశాను, అక్కడ ఉన్న మాతాజీస్ అయినా అక్కడ ఉన్న ప్రభుజీస్ అయినా ఎవరైనా సండే ప్రోగ్రాంలో గెస్ట్ వస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి తింటున్నారు, అది నాకు ఎంత ఆనందంగా కనిపించింది. ఒక్కొక్క మాతాజీ 3-4 న్యూ పీపుల్తో రౌండ్ సర్కిల్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారు, ఫస్ట్ టైం వచ్చారా, ఏంటండి, ఎలా ఉంటారు. ఇంకొక మాతాజీ ఇంకొక దగ్గర, మనం ఏమైపోతుంది, మనం ఒక గ్యాంగ్లాగ్ అయిపోతాం. ఏ దోస్తి హమ్ కభీ నహీ భూలేంగే, అంతే, హమ్ నహీ చూడేంగే. ఆ దోస్తులు ఒకేసారి టెంపుల్కి ఎంటర్ అవుతారు. ఒకవేళ ఒక దోస్త్ ఉండిపోయింది అనుకోండి, టెంపుల్ అడుగు పెట్టే ముందు ఫోన్, రాలేదండి, అరే ఆవిడ రాకపోతే పర్లేదు, స్వామి ఇక్కడే ఉన్నారు, ఆవిడ రాకపోతే, రాలేదండి, కనిపించలేదండి, మీరు కనిపించకపోతే నేను శ్వాసం ఎలా తీసుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడు వచ్చేస్తారు గ్యాంగ్ అందరూ, అప్పుడు ఒకేసారి దగ్గర నిలబడతారు ఫెవికాల్ లాగా హారతిలోనే, ఎందుకంటే ఆ దోస్తి మనం పట్టుకొని ఉందా, మళ్ళీ ఎక్కడ చేతి వదలకూడదు. ఆ తర్వాత అదే 4-4 మళ్ళీ వెళ్ళి కూర్చొని ప్రసాదం తీసుకుంటారు, దగ్గర ప్రసాదం, మళ్ళీ దగ్గర గాడి ఎక్కేసి వెళ్ళిపోతారు. అరే మనం ప్రచారం మూమెంట్లో వచ్చాము, మనం ఇక్కడ వచ్చినప్పుడు ఇవతల మందికి అరే నాకు గురు దొరికారు, నాకు కృష్ణ దొరికారు. ఒకవేళ మన గురు కూడా అలానే ఉంటే, మనతో మాట్లాడుకుంటా వాళ్ళు సర్కిల్లో ఉండుంటే, అప్పుడు మనకి ఎలా దొరికేది కృష్ణ చైతన్యం? కొత్త వాళ్ళతోనే. మన గ్రూప్ ఎలాగో ఉన్నారు, మండే టు సాటర్డే మనం క్లాసులకి వెళ్ళిపోతాము, అందరు కలిసి అన్ని చేసుకుందాం. సండే మాత్రము మీరెవరు నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. సండే రోజు ఫర్ అదర్స్. ఒక్కసారి ఊహించండి, ఈ జీవులు ఎవరైతే సండేకి వస్తున్నారో, ఎన్ని జన్మాల్లో పుణ్యం సంపాదించి, సుకృతి సంపాదించి ఈరోజు ఒక ఇస్కాన్ సెంటర్లో ప్రవేశించారు. అండ్ ఈ ఒక్కసారి మీరు వాళ్ళని ప్రేమ ఇవ్వలేదు, మీరు వాళ్ళ చేతి పట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ ఏ జన్మంలో వాళ్ళకి అవకాశం వస్తుంది తెలియదు. సో మీకు తెలిసినా కూడా మీరు ఏం చేయలేదు. సో ఇప్పుడు అనుకోండి, స్వామి మీ మీద హ్యాపీ అయిపోతారా, దామోదర్ అబ్బా ఎంత మంచి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు దోస్తి మర్చిపోకుండా ఎంత చక్కగా ఉంటారు, ఆయన ఏమనుకుంటారు, మీరు ఏం చేస్తున్నారు నా కోసం, నిజంగా నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా, కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాప్సీ మీ దగ్గర ఏమైనా ఉంటే కదా మీరు అది పంచగలుగుతారు, మీకు మీ గురువు ఇచ్చారు ప్రేమని, మీరు అందరిలో పంచండి. అది మీ దగ్గర ఉంచితే ఏమవుతుంది, స్టాగ్నెంట్ వాటర్ నుంచి స్మెల్ వస్తుంది, వాటర్ అనేది ఫ్లో అవ్వాలి, ఏదైతే మనకి దొరికింది అది ఇవతల మనిషికి మనము పాస్ చేయాలి. ఎప్పుడైతే అది పాస్ అవుతుంటే మనం ఇంకా పవిత్రంగా మారుతాము, ఎప్పుడైతే అది మన దగ్గర ఉంచుతామో అది. ఈరోజు నుంచి ఒక నిశ్చయం చేయండి, ఎప్పుడైతే మేము టెంపుల్కి ఎంటర్ అవుతామో ఆ పర్సన్ ఎవరు నాకు తెలియదు, మన ఫ్రెండ్షిప్ మనం మర్చిపోయాం, ఫస్ట్ మనం ఎంటర్ అవుతాము కొత్త వాళ్ళ దగ్గర, ఎక్కడి నుంచి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు మీరు టెంపుల్కి, మీరు చాంటింగ్ చేస్తారా, మీరు ఇస్కాన్ టెంపుల్ చూసారా, మీరు ఏదైనా సెంటర్స్ చూసారా, రండి మీకు ప్రసాదం, వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్లేట్లో ప్రసాదం, ఫస్ట్ మనం వెళ్ళిపోతాం మన ఫ్రెండ్స్కి ప్రసాదం రెడీ చేసి వాళ్ళకి మనం ఉంచేద్దాము. ఆ నా కొత్త వాళ్ళు ఇలా చూస్తూనే ఉంటారు మన వైపు, ఇంకో ప్లేట్ వెళ్ళింది, అరే మనం తింటే తినడం లేదంటే ఇంటికి వెళ్ళి మన ప్రసాదం తిందాము. ఫస్ట్ కొత్త వాళ్ళకైనా మీరు ఉండండి మాత్రం, మీరు నేను తెస్తానండి ప్రసాదం రండి అని. అండ్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో కూర్చోండి, వాళ్ళ హస్బెండ్ వైఫ్ పిల్లలు వాళ్ళు వాళ్ళతో పాటు సర్కిల్లో, మన సర్కిల్ కాకుండా వాళ్ళ సర్కిల్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడడము. అప్పుడు ఏమవుతుంది చూడండి, కొన్నాళ్ళకి టెంపుల్ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్, మేము వెళ్ళాము అక్కడ ఒక లేడీ ఉన్నారు ఎంత బాగా మాట్లాడారు, మాకు దగ్గరుండి ఆవిడ మళ్ళీ ఫోర్స్ చేసి ఇంకా కొంచెం పాయసం తీసుకోండి, ఇంకా ప్రసాదం తీసుకోండి, ఎంత బాగా మాట్లాడారు మాతో, ఎంత ఆనందం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే, మాకెవరు తెలియదు, ఎవరైతే ఆల్రెడీ వస్తున్నారో వాళ్ళే ఇక్కడ దాదాసుగాలు ఉన్నారో వాళ్ళే మాతాజీ దగ్గరికి వెళ్ళిపోతారు, టక్కని కూర్చుంటారు, మాతాజీని పట్టుకొని గంటలు మాట్లాడతారు, మేము దూరం నుంచి ఇలా చేసి వెళ్ళిపోవాలి. నో, అందరికీ పంచాలి. సో ఐ వాంట్ టు సీ దాట్ ఇన్ ఎవ్రీబడి. టుడే ఐఎమ్ గోయింగ్ టు అబ్జర్వ్ ఎవ్రీబడి, కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్ మీ హౌ మెనీ న్యూ పీపుల్ డిడ్ యూ టచ్, హౌ మెనీ న్యూ పీపుల్ గాట్ యువర్ లవ్, వాట్ యూ గాట్ ఆల్రెడీ, గివ్ దెమ్ టు అదర్స్, అందరికీ పంచండి, గివ్ దెమ్ లాట్ ఆఫ్ అఫెక్షన్, టేక్ దర్ ఫోన్ నంబర్స్, గివ్ దెమ్ సమ్ గిఫ్ట్, అరే యు ఆర్ ఆల్ వెరీ రిచ్ పీపుల్, ఏదో గిఫ్ట్ షాప్ నుంచి పుల్ ఫ్రీగా కానీ మీరు కొనండి, ఓ 10 రూపీస్ కిచెన్ అయినా, మీరు ఈరోజు ఈ ఫ్యామిలీతో వచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ, ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. వాళ్ళ జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు. ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వచ్చారు, ఒక మాతాజీ ఇలా వచ్చారు, మాకు ఈ పుస్తకం ఇచ్చారు. ఎంత ఎంత ఓ పుస్తకం 20 రూపీస్, 25 రూపీస్ తీయండి, మీ మాల బైక్ రోజు డబ్బులు తీసుకునండి, సండే ఓ 20 రూపీస్ ఓ కీచెన్కి అనండి, లేదంటే ఇది కొనండి, మీరు వచ్చారు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి, తీసుకువెళ్తారా, నేను మీకు ఇస్తున్నాను, చూడండి, దే విల్ కమ్ బ్యాక్, వాళ్ళు మళ్ళీ వస్తారు, బ్యాక్ వస్తారు మీకోసం, ఎక్కడున్నారా మాతాజీ అని అంటారా, ఎంత బాగా మాట్లాడారు. లైక్ దట్ డెవలప్ డెవలప్, దిస్ ఇస్ ఎ భక్తి వృక్ష. వృక్ష అంటే ఎలా ఉంటాయి, కొమ్మలు కొమ్మలు కొమ్మలు, ఒక్క ఒక్క చెట్టు ఒక్క దానితోనే ఒక్క మూలతో అవ్వదు, చాలా కొమ్మలు తయారవ్వాలి. సో మీరు కూడా ఒక 15 మంది, అండ్ మీరు ఇచ్చిన ప్రేమ వాళ్ళు చూడండి, కొన్నాళ్ళకి 1 or 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు పంచుతారు, అండ్ అలా చూస్తూ మన కృష్ణ చైతన్య కుటుంబం చాలా పెద్దగా పెరుగుతుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడే ఆపుతాను. వైష్ణవ సదాచారాలు చెప్పడానికి ఇంకా చాలా ఉంది, చూస్తాం మనకి ఇంకా రాను రాను టైం ఉంటే ఇంకా ఒక 2-3 క్లాసెస్ దీని మీద తీసుకుంటాను. ఈ లోపల ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు మీరు పంపించండి, మళ్ళీ ఆ ఒక ఇష్యూని తీసుకుని మనం ఇంకా ముందుకి మాట్లాడదాం, చర్చిద్దాం. శిల ప్రభుపాదకి జయ, శ్రీ రాధా దామోదర్ భగవానికి జయ, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి జయ, హరే కృష్ణ.